పరిస్థితి ఎలా వచ్చింది అంటే ఆయుర్వేదం కూడా అలోపతి లాగా ట్రీట్మెంట్ ఇవ్వటం మొదలైంది. తప్పంటే స్థాయి తగ్గింది. అంతేత వైద్యాలయాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే రోగరహితమైనటువంటి జీవితం. అసలు రోగాలు రాకూడదు. మీరు విద్యాలయాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ముసలితనం లేకపోవడం. విద్య యొక్క ముఖ్య ఉద్దేశ్యము ముసలితనం లేకపోవటం అనేది గుర్తుంచుకోండి. మనము లక్ష్యాలను మర్చిపోయాం. మనం వైద్యాలయం ఎందుకు అంటే రోగం వచ్చాయని తగ్గించుకోవటానికి. విద్య ఎందుకు అంటే డబ్బు సంపాదన. అంతకంటే పెద్ద బుర్రలో ఏ విధమైనటువంటి ఆలోచన పేరెంట్స్కి రావటం లేదు, పిల్లలకి రావటం లేదు. విద్య ఎందుకు వాడు నేర్చుకుంటున్నావు అంటే డబ్బు సంపాదించు. కానీ మన ఆధ్యాత్మిక జీవిత విధానంలో విద్య యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటి అంటే ముసలితనం లేకుండా ఉండటం. ముసలితనము లేకుండా ఉండటము అన్నా యవ్వనము అన్నా ఒకటే. పూర్వకాలంలో మనల్ని కథలు వింటూ ఉంటాం. మనం తండ్రి కొడుకుని తన యవ్వనాన్ని స్వీకరిస్తాడు, అడుగుతాడు నన్ను దానం చేయండి. కొడుకు దానం చేస్తాడు, తను ముసలవాడు అయిపోతాడు, తండ్రి యవ్వన మంజుడు అవుతాడు. అది సంభవమే, అదేం కట్టు కథలు కాదు. అంతేత వైద్యాలయాలలో నేర్చుకునేటటువంటి రోగరహిత జీవితము మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. ఈ సంస్థ కానీ ఈ సావిత్రి ప్రచార వేదిక అనేటటువంటిది ఏర్పాటు చేయబడింది అందుకు. రోగరహితమైనటువంటి జీవితము మనుషులకి అందజేయాలి, జరారహిత వృద్ధాప్యరహిత జీవితము మనుషులకి అందజేయాలి. విద్య నేర్చుకుంటూ ఉంటే రిటైర్ అయిపోతూ ఉంటారు, రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళని యూజీసీ ప్రొఫెసర్స్ గాను దేని గాను ఎక్స్పర్ట్స్ గా నియమిస్తూ ఉంటాం. రిటైర్ అయిపోయినటువంటి అనేక మంది ప్రొఫెసర్స్ ని ఇంటర్వ్యూలో స్టాఫ్ని సెలెక్ట్ చేయడానికి యూనివర్సిటీ వాళ్ళు వాళ్ళు పిలుస్తూ ఉంటారు. అంటే విద్య ఎప్పుడైతే నీకు వస్తుందో నువ్వు యువకుడివి, నీ యొక్క జ్ఞానము నిరంతరము ఉపయోగించుకోగలుగుతాం. నిరంతరము, నిరంతరము అంటే నిరంతరమే. న్యూటన్ లేడు కానీ న్యూటన్ లాస్ ఇప్పుడు ఉపయోగిస్తున్నాం. ఐన్స్టీన్ లేడు, ఐన్స్టీన్ లాస్ని ఇప్పటికీ ఉపయోగిస్తున్నాం. మన ఋషులు లేరు, వాళ్ళు ఏం చెప్పారో మనకి తెలియదు. విద్యాలయాల గురించి చెప్తున్నాను. విద్యాలయాలు జ్ఞానాన్ని నిరంతరం, దాని వృద్ధాప్యం అంటూ ఏముండదు. జ్ఞానం అది చెప్పినటువంటి వాడు ముసలాడు అయిపోవచ్చు, లేకపోతే శరీరం వదిలేసేయచ్చు, కానీ వాడు చెప్పినటువంటి జ్ఞాన గంగ నిరంతరము ప్రవహిస్తాం. మన జీవితాలలో, మన వంశములో గోత్రనామాలు చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. మనం గోత్రం చెప్పుకుంటూ ఉంటాం, కానీ ఆ గోత్రం చెప్పినటువంటి ఋషి ఏ జ్ఞానమును ప్రపంచానికి అందజేశాడో తెలియదు. జ్ఞానం అందజేశాడని కూడా చాలా మందికి అసలు గోత్ర ఋషుల పేర్లే తెలియదు. తర్వాత సంగతి తర్వాత చూద్దాం. కానీ జ్ఞానము మీకు ఏం చేస్తుంది అంటే వృద్ధాప్యాన్ని ఇవ్వదు. మూడవది మృత్యురహితమైనటువంటి జీవితం. భారతదేశీయులు మృత్యురహితమైనటువంటి, మరణము లేనటువంటి జీవితాన్ని మానవ జాతికి అందజేశారు. వాటిని దేవాలయాలు అంటారు. చేత ఈ మూడు సమాజంలో చాలా ప్రముఖ పాత్ర వహించాలి. ఈ మూడు సమాజంలో ఏ పాత్రను ఈనాడు వహించలేదు. ప్రముఖ పాత్ర సంగతి తర్వాత. వైద్యాలయాలన్నీ కూడా బిజినెస్ సెంటర్స్గా మారిపోతున్నాయి. రోగాన్ని తగ్గించటం అనేటటువంటిది అక్కడ జరుగుతున్నదా లేదా అనేది అనేక మందికి అనుమానమే. విద్యాలయాలలో విద్య లేదు. దేవాలయాలలో దేవత. ఈ మూడింటిని సమరించడానికి కావలసినటువంటి ప్రయత్నాలలో దేవాలయాలను ఉపయోగించుకుంటూ ఆ దేవాలయాలని వైద్యాలయాలు విద్యాలయాలుగా ఎలా మార్చుకోవచ్చును అనేటటువంటిదే క్లుప్తముగా మనము చేస్తున్నటువంటి ప్రయత్నం. వింటానికి అసంభవం అనిపిస్తుంది, కానీ సంభవమే జరుగుతున్నది. అందుకే నేను ఒక ప్రశ్న వేస్తానని నన్ను వేసేదా, ఎంతమంది ప్రదక్షిణ చేశారు ఇవాళ? నేను చెప్పాను కదా చేతులు ఎవరు చేశారు, వినిపోవటమే తప్ప. అందుకే బుద్ధిహీనులు అంటాను నేను. చాలా మంది కోపం వస్తుంది, బుద్ధిహీనులు అంటావా? సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని సిగరెట్ ప్యాకెట్ మీద రాసి దుకాణం వాడు అమ్ముతూ ఉంటే బుద్ధిహీనమైనటువంటి మనము దాన్ని అమ్మనిస్తున్నాం. బుద్ధి ఉన్నవాడు ఎవడైనా అమ్మనిస్తాడా విషయాన్ని? కొంటాడా విషయాన్ని? కొంటున్నాం. ఎందుకంటే చెప్పింది ఆచరణ చేయదు. చాలా బాగా చెప్పాను. ఆచరణ చేయనటువంటి జ్ఞానము లేదు. అంచేత ఆధ్యాత్మికతలో చాలా ప్రముఖమైనటువంటి పాత్ర ప్రదక్షిణాలు పోషిస్తాయని చెప్పాను నిన్న. ప్రదక్షిణాల వల్ల కాలాన్ని జయించవచ్చు. ఇప్పుడే ఒక స్పేస్ క్రాఫ్ట్ వేసుకుని మీరు విభిన్న గ్రహాలలోకి వెళ్ళగలిగితే మీ కాలం మారిపోతుంది. సూర్యుడికి దగ్గరగా ఉండేటటువంటి గ్రహాలు స్పీడ్గా తిరుగుతూ ఉంటాయి, అక్కడ రోజుల సంఖ్య ఎక్కువ. సూర్యుడికి దూరంగా తిరిగేటటువంటి గ్రహాలలో కనుక మీకు వెళ్తే సంవత్సరాలు ఇలాంగేట్ అవుతాయి. దీనిని మీరు అవగాహన చేసుకుని ప్రదక్షిణ చేసుకోండి అని నేను చెప్పాను. యాది కానిక పాపాన్ని జ్ఞాతం జ్ఞాతకు దానిక తాని సర్వాణి నశ్యంతి ప్రదక్షిణాయా పదే పదే. అంచేత మీ జీవితాలలో మీ పాపాలు పోవాలి అంటే ఆ పాపాల యొక్క తీవ్రత వల్లే మీకు మంచి చేయాలనిపిస్తుంది. దుర్యోధనుడు ఏడుస్తాడు పాప మహాభారతం, జానామి ధర్మం మంచమే ప్రవృత్తి. ధర్మం అంటే ఏంటో నాకు తెలియక కాదు, నాకు చేయాలనిపించదు అది ఏంటో అంటే మనకి అంతే. దుర్యోధనుడి స్థితి మంది జానామి ధర్మం నచమే ప్రవృత్తి, అధర్మం నచమే ప్రవృత్తి. నేను బయట పడాలనుకుంటున్నాను కానీ నేను బయట పడలేను. దీనికి మళ్ళీ ఏకైక మార్గం ఏంటి అంటే ప్రదక్షిణ. బలవంతంగా డాక్టర్ చేతి మందు ప్రిస్క్రైబ్ చేస్తే ఇస్తే ఉన్నా లేకపోయినా మనం ఎలాగైతే ఆ మందు వేసుకుంటున్నామో అదేవిధంగా ఈ ప్రదక్షిణల కార్యక్రమం మీరు మొదలెట్టాలి. దేవాలయాలలోకి వెళ్ళాలనుకుంటే, దైవీ శక్తిని ఉపయోగించుకోవాలి అనుకుంటే, రోగరహిత వృద్ధాప్యరహిత మృత్యురహితమైనటువంటి జీవితము పొందాలి అనుకుంటే అదే మాట. మృత్యురహితమైనటువంటి జీవితం సంభవమా మాస్టారు? సంభవమే. భౌతిక శరీరంలోనే ఉంటూ మృత్యురహిత జీవితము జీవించవచ్చా? సంభవమే. అధ్యయనం చేసినటువంటి శాస్త్రజ్ఞులు ఈనాడు ఓ విచిత్రమైనటువంటి మాట చెప్తున్నారు, మీరు 250 సంవత్సరాల కంటే తక్కువ బతుకుతున్నారు అంటే అది మీ కర్మ, మీ చేతగానితనము. జీవించటము చేత కాకపోవటం వల్ల మీరు 250 సంవత్సరాల కంటే తక్కువ జీవిస్తున్నారు. అమెరికన్ డాక్టర్స్ జీన్స్ మీద రీసెర్చ్ చేసి మన జీన్స్ మీద ఈనాడు ఉన్నటువంటి లోపభూయిష్టమైనటువంటి జీన్స్ ఉన్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు. మినిమం ఏజ్ ఫర్ ఎ హ్యూమన్ బాడీ 250 ఇయర్స్. మనము కేక్కటి ఏంటయ్యా, మా పిల్లవాడు 1 ఇయర్ ఓల్డ్ అయ్యాడండి. మొదటి రోజు పుట్టిన పండుగ జరుపుకుంటారు. మీరు ఏమని రాస్తారు కార్డులో? మై సన్ ఈజ్ నౌ 1 ఇయర్ ఓల్డ్. ముసల్తనం మొదటి లేదు కార్డుని. మన జీవిత విధానం చెప్తుంది అంటే ఓ సంవత్సరంలోనే వాడు ముసలాడైపోయాడు. ఓ సంవత్సరం ముసలాడు, 2 సంవత్సరాలు 60 ఇయర్స్ ఓల్డ్ అంటే 60 సంవత్సరాలు ముసలాడు. దానికి ఫస్ట్ చెప్పటం చేస్తుంది వద్దు అన్నాక ఆ పిచ్చి పిచ్చి కేక్ కటింగ్ మా వాళ్ళే మానుకోవటం లేదు. నేను ఇంకోళ్ళ వాళ్ళ గురించి నేను ఎందుకు చెప్పడం? భావార్థమే నా మూసుకున్నాం మనం అని చెప్పడం ఎందుకు? అది తప్పురా బాబు. దీపాలు ఆపకూడదు, దీపాలు వెలిగించాలి. జీవితంలో దీపాలు వెలగాలి, దీపాలు ఆపకూడదు. కానీ మన సంస్కృతి ఎలాగా తల్ల కింద వేయించండి, ఇన్వర్టెడ్ బ్రెయిన్. పుట్టినరోజు వచ్చింది అంటే దీపాలు ఆడితే ఎన్ని దీపాలు ఆడపాలి? వాడి ఏజ్ ఎంతో అన్ని దీపాలు ఆడపాలి. అంటే అర్థం ఏంటంటే ప్రపంచం వాడికి, జీవితం వాడికి, సమాజం వాడికి ఒక్కొక్క సంవత్సరం ఇచ్చినా ప్రతి సంవత్సరాన్ని నేను వృధా చేసుకున్నాను అని చెప్తున్నాడు వాడు. మొదటి సంవత్సరం వేస్ట్, 2వ సంవత్సరం వేస్ట్. కేక్ మీద దీపాలు పెడతాం కదా, ఎన్ని దీపాలు పెడతాం? వాడి వయస్సు ఎంతో అన్ని దీపాలు. అంటే నువ్వు దీపాలు ఆర్పటంలో నీ ఉద్దేశం ఏంటి? కానీ వీఆర్ వెరీ ఆనెస్ట్, చాలా ఆనెస్ట్ పీపుల్. ఇన్ని సంవత్సరాల జీవితాన్ని నేను వృధా చేస్తున్నాను, చీకటి కానీ జీవించాను అని చెప్పటం అది. ప్రకృతిలో జరిగేది ఎప్పుడూ కరెక్టే, నీకు అర్థం చేసుకోవటం చావటం చేత కావటం లేదు. ఈ ఫెయిల్యూర్ ఈజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. సైంటిస్టులు అడిగితే చెప్తారు, అనేక ప్రయోగాలు చేస్తూ ఉంటారు వాళ్ళు, ప్రతి ప్రయోగము ఫెయిల్యూరే. లాస్ట్ ప్రయోగం ఏదో సక్సెస్ అవుతుంది వాళ్ళకి. ఆ సక్సెస్ కోసం వాళ్ళు కొన్ని లక్షల వేల ప్రయోగాలు కొన్ని లక్షల చోట్ల చేస్తూ ఉంటారు వాళ్ళు. ల్యాబొరేటరీస్లో ఈనాడు క్యాన్సర్ కోసం, మందు కనిపెట్టడం కోసం ప్రయోగాలు చేస్తున్నారు. ఇంతవరకు మందు రాదు. అంటే వాళ్ళు ప్రయోగాలు చేయటం తప్పు కాదు, ప్రయోగాలు చేస్తూ చేస్తూ ఎందువల్ల ఆ ప్రయోగాలు ఫలవంతం కావటం లేదు తెలుసుకొని కొత్త ప్రయోగాలు ఆ తప్పులు లేకుండా చేస్తారు. మన జీవితంలో చెయ్యి బాబు అంటే కూడా చెయ్యి, ఇంకా తప్పులు నువ్వేంటి కరెక్ట్ చేసుకుంటావు. జీవితాన్ని నేను, కాలాన్ని నేను నీ చేతిలోకి తీసుకోవాలి అంటే ప్రదక్షిణలు తప్ప ఇంకో మార్గం లేదు, ఇంకో మార్గం లేదు. దాని వెనకాతలు ఉన్నటువంటి సైన్స్ని అర్థం చేసుకోండి. ఎవరా అర్థం చేసుకుంటాం? ప్రయోగాలు చేసి మీరు ప్రయత్నాలు చేసుకోండి. చేయకుండా మాత్రము మా బాధలు గురువుల యొక్క ఆశీస్సుల వల్ల తగ్గిపోవాలి, తగ్గుతాయి, మళ్ళీ వస్తాయి, మళ్ళీ వస్తాయి. ఇంకేదంటే మీరు మీ జీవితాన్ని సవరించుకోరుగా. అంతే, మొత్తము నేను చెప్తున్నటువంటి ఈ క్లాసెస్ మా గురుదేవుని నాకు అందించినటువంటి విద్య. పూజ్య శ్రీరామ శర్మ ఆచార్య అని హిమాలయాలలో గాయత్రి యొక్క సర్వోచ్చ సాధకుడు ఆయన. కానీ ఆయన గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఆయన గురువు యొక్క వయస్సు, ఈనాడు ఇంకా ఆయన జీవించే ఉన్నాడు హిమాలయాలలో, ఆయన వయస్సు 700 సంవత్సరాలు, సశరీరముగా ఈనాడు జీవించి ఉన్నాడు. హిమాలయాలలో కనుక మీరు వెళ్తే, ఒకసారి దార్జిలింగ్లో నేను కొన్ని సంవత్సరాల కిందట వెళ్ళినప్పుడు నాకు ఒక మెసెంజర్ వార్తాహరుడు కనిపించింది. రామకృష్ణ నిన్న ఫలానా వాడు పిలుస్తున్నారు. సరే వెళ్ళాను, అక్కడ ఏం జరిగిందో అది వేరే విషయం. తర్వాత మాటల సందర్భంలో నాకు అర్థమైంది ఏంటి అంటే ఆ వార్తాహరుడు నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళాడు, దార్జిలింగ్ దగ్గర ఉన్నది ఆ ప్లేస్. అక్కడ మన భాషలో చాలా ముసలివాళ్ళు ఉన్నారు, నాకు వాళ్ళు ముసలివాళ్ళలాగా అనిపించలేదు. అందరూ 35-45 సంవత్సరాల మధ్య ఉన్నారు. ఆ వార్తాహరుణ్ణి బచ్చా అని పిలిచి, మాలో అతి చిన్న వయస్సు ఉన్నటువంటి వాడు ఈ వార్తాహరుడు, వాడి వయస్సు 20,000 సంవత్సరాలు. వాడు వార్తాహరుణ్ణి మాత్రమే అంటే, ఇంకా వాడికి ఏ ప్లేస్కి నేను తీసుకువెళ్ళబడ్డాను ఆ ప్లేస్లో వాడికి పోస్ట్ అనేది ఇంకా ట్రైనింగ్ అవుతున్నట్టు. వాడు అంతవరకు ఇలా మెసెంజర్గా పనిచేస్తున్నాడు బాహ్య జీవితానికి, ఆ ఆశ్రమాల యొక్క జీవితానికి. వాడి వయస్సు ఎంత అంటే 20,000 సంవత్సరాలు మినిమం, చాలా తక్కువకి వాడికి ఎంత బచ్చా అని పిలుస్తున్నారు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మృత్యురహిత జీవితము సంభవమే. కళ్ళారా నేను చూశాను, మీరు కూడా వినుంటారు చాలా చోట్ల. కానీ ఈ మృత్యురహిత జీవితం కావాలి అంటే మీకు లక్ష్యం ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి. లక్ష్యం లేకపోతే కుదరదు. ఇది దేని గురించి చెప్తున్నాను గుర్తుంచుకోండి. మాస్టర్ ఇవాళ తీర్థప్రసాదాల గురించి చెప్తూ ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. నేను ఎక్కడికి వెళ్ళిపోవటం లేదు, తీర్థప్రసాదాల గురించి చెప్తున్నాను. ప్రదక్షిణలతో కాలాన్ని గెలిచినటువంటి వ్యక్తి ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఆ సబ్జెక్ట్ నేర్చుకోవటానికి దక్షిణ ఇవ్వాలి. అంటే మనం ఇంజనీరింగ్ చదవాలి అనుకుంటే మొట్టమొదటి మనం పెట్టుబడిగా ఏం పెడతాము అంటే 5 ఏళ్ళ జీవితాన్ని పెట్టుబడిగా పెడతాము. నువ్వు ఫీజు కట్టే ఇంజనీర్ అయిపో, ఫీజు కట్టే డాక్టర్ అయిపో, ఫీజు కడితే నువ్వు చదువుకున్నటువంటి విద్య నీకు రాదు. ఫీజుతో పాటు కొన్ని సంవత్సరాల నీ జీవితాన్ని దానికి అర్పణ చేయాలి. లేకపోతే అంత రాదు, ఏ విద్యనే సరే కంటిన్యూస్గా పెడతారు, లేకపోతే పార్ట్ టైంగా పెడతారు, రోజుకు 3 గంటలు 4 గంటలు చెప్పిన అది మీ విషయం. కానీ కనీసము కొన్ని సంవత్సరాల పాటు మీరు నేర్చుకునేటటువంటి ఆ విద్యను పద్ధతిగా నేర్చుకోవాలి. మీ ఇష్టం వచ్చినట్టు నేర్చుకోవటానికి వీలు లేదు. ఇంజనీరింగ్ చదువుతానండి, నా ఇష్టం వచ్చినట్టు చదువుతాను, కుదరదు. మెడిసిన్ చదువుతానండి, నా ఇష్టం వచ్చినట్టు చదువుతాను, పుస్తకాలన్నీ నా దగ్గర ఉన్నాయి, కుదరదు. ఎలా చదవాలి? ఓ సిలబస్ ఉంటుంది, ఓ టైం టేబుల్ ఉంటుంది. ప్రతిరోజు నువ్వు పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అక్కడికి వెళ్లాల్సిందే, అక్కడ కూర్చోవలసిందే, అక్కడ చదవవలసిందే, చదివి వచ్చిన తర్వాత మళ్ళా ఇంట్లో దాని గురించి చదవలసిందే, అలాగ ప్రతిరోజు చేయవలసిందే. ఎన్ని సంవత్సరాలు? 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 8 ఏళ్ళు. ఏంటి మెడిసిన్? దానికంటే ముందు 12 ఏళ్ళు చదవద్దు, ఇంటర్మీడియట్ వరకు. అదే పద్ధతిలో పొద్దున్న వెళ్ళాలి, సాయంత్రం రావాలి, పొద్దున్న వెళ్ళాలి, సాయంత్రం రావాలి. భావం అర్థమవుతుందా ఏం చెప్తున్నాను నేను? నీ కాలాన్ని ముందు నువ్వు దీనికి సమర్పణ చేయాలి, ఇంతకాలం నేను వినియోగిస్తాను అని. అది మొట్టమొదట అర్థం చేసుకోండి. వివేకానంద మనందరికీ కూడా ఒక వరాన్ని, ఒక ఆశాజ్యోతిని ప్రసాదించాడు. అతను ఏం చెప్పాడు అంటే, యోగ విద్య ఒకప్పుడు జన్మ జన్మాంతరాలు నేర్చుకోవలసి వచ్చేది. భగవద్గీతలో కూడా పూర్వజన్మలో అతను చేసినటువంటి పుణ్యము వల్ల మళ్ళీ బుద్ధి వచ్చి మళ్ళీ యోగ విద్యలో ప్రవేశిస్తాడు, అప్పుడు మళ్ళీ సాధన చేసుకుంటాడు అని చెప్తాడు. కానీ వివేకానంద చాలా స్పష్టంగా ఏం చెప్పాడు అంటే, యోగ విద్యను ఈనాడు మానవుడు ఒక జీవిత కాలంలోనే నేర్చేసుకోవచ్చు. మొదటి మాట రాశాడు. తర్వాత కామ పెట్టాడు. తప్పు చెప్పాను, ఒక జీవిత కాలంలోనే కాదు, ఫ్యూ ఇయర్స్, కొన్ని సంవత్సరాలలోనే నేర్చుకునవచ్చు. దాని తర్వాత మళ్ళీ అన్నాడు, కొన్ని నెలలలోనే నేర్చుకోవచ్చు అన్నాడు. వివేకానంద చెప్పినటువంటి ఈ కొటేషన్, యోగా కెన్ బి మాస్టర్డ్ ఇన్ దిస్ వెరీ లైఫ్ టైమ్, నో ఇన్ ఫ్యూ ఇయర్స్, నో ఇన్ ఫ్యూ మంత్స్ అనే మాటను అరవిందో తన సింథసిస్ ఆఫ్ యోగాలో కోట్ చేస్తాడు. నాకు ప్రేరణ ఎక్కడ వచ్చింది అంటే యోగ విద్య గురించి వివేకానంద చెప్పినటువంటి ఈ మాట వల్ల నాకు ప్రేరణ వచ్చింది. అంటే యోగ విద్యను మీరు నిజంగా నేర్చుకోదలుచుకుంటే, నిజంగా కష్టపడదలుచుకుంటే కొన్ని నెలలను మీరు నేర్చేసుకోవచ్చు. కాదండి, నేను రోజుకి 4 గంటలు మాత్రమే కష్టపడగలను, లారీ మాఫియా దానికి ఆన్సర్ ఇచ్చాడు. 5 సంవత్సరాల, 8 నెలల, 9 రోజులలో మీరు పూర్తి చేసేసుకోవచ్చు. క్యాలిక్యులేటెడ్ విషయాలు ఇవంతా కూడా యోగ విద్య గురించి. ఇది ఎవరూ చెప్పటం లేదు. ముక్తి, దేవుడు, దెయ్యం, ఏదో జన్మ లేకపోవటం, నాకు తెలియదు అలాంటి వాటి గురించి. నాకు తెలిసిన యోగ విద్య ఏంటి అంటే, మీరు కాలాతీత స్థితికి వెళ్ళిపోయి కాలజయులు అవ్వాలి, మహాకాలులు అవ్వాలి, కాలాన్ని మీరు దాటేయాలి. అంతేత మృత్యురహిత జీవితము అంటున్న నా ఉద్దేశం అది. నా ఉద్దేశ్యం కాదు, మన ఋషుల యొక్క ఉద్దేశ్యం. అంచేత ప్రదక్షిణ ద్వారా కాలాన్ని కంట్రోల్ చేస్తున్నటువంటి నువ్వు కొంత దక్షిణ ఇవ్వాలి. ఎంత దక్షిణ ఇవ్వాలి? నువ్వు నేర్చుకునే సబ్జెక్టు బట్టి. ఇక్కడ మళ్ళా మనం వ్యాసాలు వేస్తాం, ఆధ్యాత్మిక దేవతలు వచ్చేసరికి నువ్వు నేర్చుకునేది ఏదీ లేదు. కనుక నీకు నేర్పించగలిగేటటువంటి సాధకుడు కానీ, సిద్ధపురుషుడు కానీ, గురువును కానీ వెతుక్కునే దమ్ము లేదు. కనుక ఇంకంటే గురువు దగ్గరికి వెళ్తే అంటాడు, సిద్ధిసాయి దగ్గరికి ముందు వెళ్తే లాయబిలిటీస్ వెళ్తాడు, కొడతాడు. మరి కొట్టించుకోవాలి. వాళ్ళ ప్రకారం మనం జీవించాలి తప్ప నా ఇష్ట ప్రకారం గురువు జీవించాలి కుదరదు. మనం అలాంటి ఆధ్యాత్మిక సంస్థల మధ్య జీవిస్తున్నాం, గురువుని శిష్యులు ఆడిస్తున్నారు. గురువే మూర్ఖుడు కాదు, ఆడనిస్తున్నాడు. గురువు తప్పు కాదు. అది ఎందుకు ఆడనిస్తున్నాడు అంటే, ఇంట్రెస్ట్ లేకుండా చెప్తే విద్య రాదు. ఇంట్రెస్ట్ కలగజేయాలి అంటే కొంతకాలం పడుతుంది, అది కొన్ని జన్మలు కూడా కావచ్చు. కానీ నాకు అంత టైం లేదు. ఇంచేత నేను నా వాళ్లతో, నా దగ్గరికి వచ్చే వాళ్లతో, నా చెప్పేటటువంటి తరగతులలో, ఈ మొదటి రోజు చెప్పేటటువంటి 5-6 క్లాసులు మాత్రమే ఇలా చెప్తాను. దాని తర్వాత అన్ని సాధనా శిబిరాలు. మీరు సాధకులుగా వస్తే తప్ప దీని తర్వాత క్లాసెస్ మీకు చెప్పడానికి స్కోప్ లేదు. మీరు ప్రదక్షిణలు చేస్తూ కాలాన్ని ఎలా నియామకం చేసుకోవాలో తెలియాలి. యూ షుడ్ కంట్రోల్ టైం. కాస్త సూర్యుడు చుట్టూ గ్రహాలు ఎలా తిరుగుతాయో నేర్చుకోండి. దానికి జ్యోతిష్ శాస్త్రం భారతదేశానికి అందజేయబడింది. అమ్మాయి పెళ్ళి ఎప్పుడవుతుంది, నాకు ఈ కష్టకాలం ఎప్పుడు పోతుంది, ఈ కష్టకాలం పోవడానికి ఏ గ్రహాన్ని నేను ఉపాసన చేయాలి, అంతా కరెక్టే, అదేం శాస్త్రం కాదు నేను అంటలేదు. కానీ అసలు జ్యోతిష్ శాస్త్రం ఎందుకు అంటే సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి గ్రహాలు కాలానువర్తంగా జరుగుతాయి. అందుకే కఠోపనిషత్తులో ఒక మాట అంటాడు ఋషి, ఎవడి భయముతో యముడు కూడా తన పనిని చేస్తున్నాడో, ఎవడి భయముతో అగ్ని మండుతున్నదో, ఎవడి భయముతో వాయువు మించుతున్నదో, ఎవడి భయముతో నిప్పు మండిస్తోందో, ఈ ప్రాకృత శక్తులు ఎవడి నియామక యమము వల్ల, యమము అంటే ప్రెషరైజ్ చేసి చేయించేటటువంటి పని, యముండా అంటాం కాదు నోటితో, ఎవడి ఉపస్థితి వల్ల ఈ గ్రహాలన్నీ కూడా సూర్యుడు చుట్టూ తిరగవలసిన రీతిలో తిరుగుతున్నాయో, ఆ శక్తి జోలికి మీరు వెళ్తారు ప్రదక్షిణలతో. ప్రదక్షిణలు అది మరి మేము ప్రదక్షిణలు చేస్తే వచ్చేస్తుందా, యూకేజీలో జరగానే ఎంఎస్సీలు అయిపోతారా మీరు అని ఒకడు అడగడు. ఆధ్యాత్మికతలో ఈ మూర్ఖత్వం ఉంది. నువ్వు మొదలెట్టవు రిజల్ట్ కావాలి, ఎలా జరుగుతుంది అది, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని ఒక్కసారైనా అడిగారా నేను? కాలాన్ని జయించాలి అనేటటువంటిదే మనం మర్చిపోయాం దేవాలయాలలో. నువ్వు ప్రదక్షిణలు చేసేస్తున్నావు, ఏం రిజల్ట్ వస్తుంది? మా వాడు రోజు స్కూల్కి వెళ్తున్నాడండి, వెళ్ళి ఏం చేస్తున్నాడు, అటెండెన్స్ ఇచ్చి వచ్చేస్తున్నాడు. రోజు వెళ్తున్నాడు స్కూల్కి, వెళ్ళాడు అటెండెన్స్ ఇచ్చాడు వచ్చేసాడు. విద్య వస్తుందా వాడికి? కాదు. నువ్వు అటెండెన్స్ ఇస్తే అట నేర్చుకోవాలి విద్య అక్కడ. నువ్వు దేవాలయంలో నీ టైంని ఉపయోగించుకోవాలి. విద్యాలయంలో విద్య నేర్చుకుంటానికి నువ్వు ఎంత కష్టపడతావో అంత కష్టమైనటువంటి సాధనలు దేవాలయంలో నేర్పించబడేవి. ఇప్పుడు ఏం నేర్పిస్తుంది, ఏం నేర్చుకుంటున్నావు, గుళ్ళు కట్టేస్తుంది. ఈ ప్రదక్షిణ ఒక్కటే సరిపోదు అని చెప్తూ రెండోది ఏం చెప్పాను నేను, కొంత టైం మీరు మనసులో నిర్ణయించుకోవాలి, ఇన్ని నెలల పాటు నేను ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని పాటిస్తాను. ఆధ్యాత్మిక విద్యకు ఆధారమైనటువంటి భగవద్గీత ఏం చెప్తుంది అంటే, నువ్వు ఏది చేసినా కూడా 6 నెలల కాలంలో కనుక చేస్తూ ఉంటే నీకు రిజల్ట్స్ తొందరగా అర్థమవుతాయి. అంచేత మీరు ఎప్పుడు ఏ పని మొదలెట్టినా, ఏ సాధన మొదలెట్టినా, ఏ విధానాన్ని మొదలెట్టినా కనీసం మీరు 180 రోజులు చేయాలి, 6 నెలల పాటు చేయాలి. అంతవరకు ఏమైంది అని అడగకూడదు. పిల్లవాడిని ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యాక డాక్టర్ వాడు 5 ఏళ్ల తర్వాత అవుతాడు అని మీకు తెలుసు. అంచేత ఏమైంది అని అడగరు, ఫీజులు కట్టేస్తూ ఉంటారు, వాడు వెళ్తూ ఉంటాడు, చదువుకుంటూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. ఏమైంది అంటే ఏమి అవదు, అది అది అవుతూ ఉంటుందంటే సాధనలు జరుగుతూ ఉంటాయి. చేత ప్రదక్షిణలతో పాటు కాల నిర్ణయం చేసుకున్న తర్వాత ఇంకొక పని చేయవలసి ఉంటుంది. ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేస్తే ఇంత ఫీజు కట్టాలి, సంవత్సరానికి ఇంత ఫీజు కట్టాలి. హై స్కూల్ వాటిలో జాయిన్ చేస్తుంటే నెలకి ఇంత ఫీజు కట్టాలి. ఫీజు కట్టకుండా మా వాడు చదువుకుంటాడు అంటే అది దక్షిణ అని. అంతేత ఈ దక్షిణ ఇవ్వటం నేర్చుకోండి. మీరు ముందు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, మీరు ఎక్కడికి వెళ్ళినా ముందు జేబులో చేయి పెట్టి డబ్బు తీయాల్సిందే మీరు. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికల్లా ఎక్కడ లేనటువంటి వచ్చేస్తారు. నేను నేను చేసిన పాపం చెప్పుకున్నాను కదా, 116 నుంచి ఎంతకి తగ్గానని గుర్తుందా మీకు? అది ఇది బాగుంది మాస్టర్, మేము మిమ్మల్ని ఫాలో చేస్తాం. మేము కూడా ఏం చేస్తామంటే, బాబు నేను చేసిన తప్పు చెప్పాను నేను, అది కాదు మీరు ఫాలో అవ్వాలి. మీకు ఏ బాధ ఉన్నదో, మీరు ఏ విద్య నేర్చుకోబోతున్నారో ఆ విద్యకు తగిన దక్షిణ ఇవ్వాలి ఆ దేవాలయంలో స్కూల్స్కి ఇచ్చినట్టు. పూర్వకాలంలో ఈ ఫీ స్ట్రక్చర్ లేదు, రాజు చూసుకునేవారు కనుక, ఆ రాజులు ఆ దేవాలయానికి సంబంధించినటువంటివన్నీ చూసుకునేవారు కనుక ఫ్రీగా చెప్పేవారు అందరికీ. మరి ఇప్పుడు ఆ పరిస్థితి లేదుగా. అంచేత స్త్రీ అనేటటువంటి మాట వదిలేయండి. నథింగ్ ఈజ్ ఫ్రీ ఇన్ లైఫ్. ఊపిరి పీల్చుకోవటానికి కూడా నువ్వు కష్టపడాలి. ఆస్తమాది వచ్చిందనుకోండి, మీకు తెలుస్తుంది ఊపిరి పీల్చుకోవటము ఎంత కష్టమైనటువంటి పదం. మీరు మామూలుగా చేసేసుకుంటున్నారు కనుక ఊపిరి పీల్చుకోవటమే కదా అనుకుంటున్నారు. ఓ ఆస్తమ వచ్చిందనుకోండి, అప్పుడు తెలుస్తుంది మీకు ఊపిరి పీల్చుకోవటం అనేది ఎంత కష్టమైనటువంటి పదం. అంచేత ప్రదక్షిణ తర్వాత దక్షిణ. నేనేం చెప్పాను నేను మీకు, ఖచ్చితంగా మీ జీవితాలలో 10% మంచి కార్యాలకి ఇవ్వండి. వీలవుతే మనము పెట్టుకుని ఒక సంస్థను, నాకు ఇంకా సంస్థ ఏర్పడలేదు, ఏర్పాటు చేసుకుంటున్నాను నేను ఇక్కడ వైజాగ్లో సావిత్రి ప్రచారం ఉంది కాదు పెడుతున్నాను, దానికి మీరందరూ సహకరించి మీరిచ్చేటటువంటి ఆ టెన్త్లో మీకు మ్యాగజైన్స్ కావాలో, నేను వచ్చి మీకు క్లాసులు తీసుకోవాలో, అవంతా నేను నిర్ణయించుకోండి. మెంబర్షిప్గా చేసి ఉత్తినే కబుర్లు వింటే విద్యలు రావు. ఎంతమంది భాగవతం గురించి చెప్పటం లేదు, వీలుంటే ఇవాళ భాగవతం గీత గురించి కూడా నేను మీకు కొంచెం చెప్పదలుస్తున్నాను. టీవీలో చూస్తూ ఉంటే మీకు కనిపిస్తూ ఉంటుంది భాగవత చర్చలు ఎన్నో జరుగుతున్నాయి. ఈ టీవీలో కూడా భాగవతం ఈ మధ్య వస్తుంది అనుకుంటున్నాను నేను, ఎక్కువ మంది చూస్తున్నారు లేదు నాకు తెలియదు. కానీ తీర్థము అనే దాటి వచ్చి గురించి చెప్తూ ఈ విషయాలు చెప్తున్నాను. ప్రదక్షిణ, మనము సంపాదించిన దాంట్లో 1/10 దక్షిణ ఇచ్చినటువంటి వ్యక్తులు తీర్థప్రసాదాలు తీసుకుంటారు దేవాలయంలో. తీర్థము అంటే ఏంటో చాలా మందికి తెలియదు. తీర్థము అనేటటువంటి మాటకి అసలైనటువంటి మాట ఏమిటి అంటే డిగ్రీ ఇచ్చేటటువంటి రోజులు, కాన్వకేషన్ డే. తీర్థము అంటే డిగ్రీ పొందినటువంటి రోజు. ఎక్కడ డిగ్రీలు ఇవ్వబడతాయో వాటిని తీర్థములు అన్నారు. ఇంకా మన భారతదేశంలో ఉన్నటువంటి తీర్థాల యొక్క ఉద్దేశం ఏంటి అంటే, నువ్వు పరీక్ష రాశాక డిగ్రీ తీసుకోవటానికి అక్కడికి వెళ్తావు, ఎగ్జామినేషన్ సెంటర్స్ అవి. ఇప్పుడు దేవుని తెలియాలి ఏం సెంటర్స్. తీర్థాల యొక్క విలువ అది. అక్కడ ఒక్కొక్క తీర్థంలో ఒక్కొక్క ఎక్స్పర్ట్ ఉండేవాడు. కృష్ణుడికి పాఠం నేర్చుకోవాలంటే ఎక్కడ పడితే అక్కడ కుదరలేదు, సాందీపని ఆశ్రమానికి వెళ్ళవలసి వచ్చింది ఉజ్జయిని దగ్గర. నువ్వు ఏ సబ్జెక్టు నేర్చుకుంటున్నావో ఆ తీర్థం దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడు పరీక్ష రాయడానికి. అంతేత తిరుమలకి మీరు వెళ్ళినప్పుడు మీకు రిజల్ట్స్ వస్తున్నాయి అంటే మీరు పరీక్ష రాస్తున్నారు. పరీక్ష ఏం రాస్తున్నారు అంటే ఏదో మొక్కుబడి మోస్తున్నారు కదా. మీరు ఆ దక్షిణ ప్రదక్షిణ చేసేసుకుంటారు, సరే ఆ 1/2 మార్క్ అయిపోయింది, మీ కోరికలు తీరిపోతుంది. అంటే అది ఏ విధంగా మెడికల్ కాలేజీ ఉందనుకోండి, మెడికల్ కాలేజీకి ఖచ్చితంగా అటాచ్డ్ హాస్పిటల్ ఉంటుంది. మనమందరం ఏం చేస్తామో, మెడిసిన్ చదువుకోకుండా ఉండే రోగాలు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు అంటే మెడికల్ కాలేజీ యొక్క ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు, ఫీజు ఇచ్చేస్తారు, వాడు చెప్పినటువంటి మందులు తీసుకుని బయట వచ్చేస్తారు, రోగం పోతుంది, మళ్ళీ హాస్పిటల్ జోలికి వెళ్ళారు. ఈ ప్రదక్షిణలు దక్షిణలు అలాంటివి అనమాట. మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళాల్సిన పనే, హాస్పిటల్కి వెళ్ళారు, మందు తీసుకున్నారు, తగ్గిపోయింది, వచ్చేసారు. తిరుమలకి వెళ్ళారు, షిరిడీకి వెళ్ళారు, లేదా మీరు ఇవ్వదలుచుకున్నటువంటి మొక్కుబడి తీసి తీసుకుంటారు, వచ్చేస్తారు. కానీ తీర్థప్రసాదాలు అనేటటువంటిది వైద్యాలయం లాంటిది, హాస్పిటల్ లాంటిది, హాస్పిటల్కి అటాచ్ అయినటువంటి టీచింగ్ సెక్షన్ లాంటిది. అంటే మీరు డాక్టర్స్గా మారుతారు. తేడా అర్థమైందా? ఇప్పుడు మనము తీర్థక్షేత్రాలకు ఎలా వెళ్తున్నాం అంటే పేషెంట్స్గా వెళ్తున్నాం, రోగగ్రస్తులుగా వెళ్తున్నాం. కానీ నేను కోరుకునేది ఏంటి అంటే తీర్థస్థలాలకి రోగగ్రస్తులుగా వెళ్ళండి, మీరు వైద్యులుగా మారటానికి వెళ్ళండి. తీర్థాలు అలాంటి పనులు చేస్తాయి. కృష్ణుడి దగ్గర నుంచి, రాముడి దగ్గర నుంచి మన శాస్త్రాలలో ఉన్న అనేక మంది ఋషులందరూ కూడా ఏదో ఒక తీర్థంలో తపస్సు చేసిన వాళ్ళే. తపస్సు చేయకుండా ఎవరు లేరు. రాముడు మొన్న భద్రాచలం ఉన్నప్పుడు పఠశాల అనేటటువంటి ప్లేస్కి వెళ్ళింది. వెళ్తే అక్కడ 11, 12, 13 సంవత్సరాలు 3 సంవత్సరాల పాటు రాముడు అక్కడ తపస్సు చేశాడు. శివాలయం కట్టింది. రాముడే తపస్సు చేస్తే శివాలయంలో, మరి మనమేం చేయాలి? దాని గురించి నేను తీర్థప్రసాదాల గురించి మాట్లాడుతున్నాను. ఈ తీర్థము అనేటటువంటిది ఒక విచిత్రమైనటువంటి మాట అని చెప్పాను కదండి. తీర్థీ కురువంతి తీర్థాన్ని, తీర్థస్థలముగా మార్చేటటువంటి స్థలాలు ఎవరి వల్ల అవుతాయంటే మహాత్ముల వల్ల అవుతాయి. సిద్ధి, సిద్ధి స్థాయి ఉన్నప్పుడు అది ఒక మాల పల్లె, 5-6 పల్లెలు ఉండేవి, ఊళ్ళుండేవి, ఇళ్ళుండేవి. ఇప్పుడు ఆయన లేడు. కానీ శిరిడి ప్రపంచం అంతటికీ కూడా ఒక కేంద్రస్థలమైంది. మనుషులు రావటం తీర్థంగా మారింది. ఎవరి వల్ల మారింది? శిరిడి స్థాయి వల్ల మారలేదు, శిరిడి స్థాయి యొక్క తపస్సు వల్ల మారింది. మీరు అదే అర్థం చేసుకోవాలి. మహాత్ములు ఎందుకు మహాత్ములు అయ్యారు అంటే తపస్సు వల్ల అవుతారు, వాళ్ళ జ్ఞానం వల్ల అవుతారు. ఎక్కడ తపస్సు చేసి ఆ జ్ఞానాన్ని పొందారో దాన్ని తీర్థము అంటాము. అంచేత దేవాలయాలలో మీరు దక్షిణ ప్రదక్షిణ చేసినా సరిపోదు, తీర్థం తీసుకోవాలి. అంటే తీర్థం అంటే ఏంటి? మీరు డిగ్రీ కాలేజీలో చదువుతున్నారు, కానీ దాని సిలబస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వస్తుంది కదా. ఇట్ ఫ్లోస్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వచ్చేటటువంటి ఆ సిలబస్ యొక్క ఫ్లో ప్రతి విద్యాలయాలలోని చెప్పబడుతుంది. అలాగే తీర్థాల నుంచి వచ్చేటటువంటి ఫ్లో బట్టి దేవాలయాలలో ఆ సాధన నేర్పబడుతుంది. మనం ఆ సాధనల గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ కబుర్ల గురించి కాదు. ఇది చేస్తే అదవుతుందిగా, ఇది చేస్తే అదవుతుంది, చకారాలు వద్దు. మనం చేసి చూద్దాం. చేసి చూడటానికి టైం ఇవ్వాలి మీరు. అంటే తీర్థము అంటే అర్థమైంది కదా. దేవాలయంలో ఏ తీర్థస్థలము నుంచి దానికి సిలబస్ వస్తుందో ఆ సిలబస్ మీకు తీర్థము ద్వారా అందింపబడుతుంది. తీర్థము ఆ పని చేస్తుంది మీకు. అందువల్లే తీర్థము తీసుకోకుండా దేవాలయం నుంచి బయటికి రావద్దు అని మన శాస్త్రాలు చెప్పి ఏంటంటే నీకు సిలబస్ తెలియాలి. కాలేజీకి వెళ్ళి సిలబస్ తెలియకపోతే ఏం చేస్తాం? మరి సిలబస్ ఎలా తెలుస్తుంది మనకి? మన భారతదేశంలో 3 పదాలు చాలా విశేషంగా ఆదరించబడ్డాయి. విశేషంగా వాటిని సాధనలో ఉపయోగించుకున్నారు. ఆ 3 పదాలు ఏంటి అంటే ఐడియా, ఐడియల్, ఐడల్. ఐడియాస్ అంటే ఆలోచన, ఐడియల్స్ అంటే ఆదర్శాలు, ఐడల్ అంటే మూర్తి. ఐడల్ మూర్తి, ఐడియల్ ఆదర్శం, ఐడియాస్ ఆలోచన. ఈ 3 పదాలు మనం అసలు తెలీదు మనకి. ఐడల్ అంటే అసలు తెలియదు. కానీ ఐడల్ యొక్క విలువ మహాభారతంలో చెప్పబడింది. గురువు చెప్పలేనిది గురువు యొక్క విగ్రహము చెప్తుంది. అవగాహన ఏందా మీకు? ఎవరి గురించి చెప్తున్నాను నేను? ఏకలవ్యుడి గురించి. ద్రోణాచార్యుడు అంటే వ్యక్తి అర్జునుడికి ఏమని వాగ్దానం చేస్తాడు అంటే, నేను నా అంతటి వాణ్ణి చేస్తాను, నాకు వచ్చినటువంటి విరువిద్య అంతా నేను మీకు నేర్పిస్తాను. నేర్పాడు కూడా ద్రోణాచార్యుడు. ఏమీ తను చేయవలసిన ప్రయత్నంలో లోపం చేయలేదు. అర్జునుడు కూడా ఏమీ లోపం చేయలేదు, నిష్టగా నేర్చుకున్నాడు. కానీ ఒకసారి పాండవులు కౌరవులు ద్రోణాచార్యుడి దగ్గర విరువిద్య పూర్తిగా నేర్చేసుకున్న తర్వాత ఇంకా పరీక్ష పెట్టబడలేదు, వేటకి వెళ్ళారు. వేటకి వెళ్తే వేటకొక్కల్ని వదిలేరు ముందు సడన్ గా వేట కుక్కల ఆరుపు ఆగిపోయింది. వేట కుక్కలు ఆరుస్తేనే కదా జంతువులన్నీ బయటకు వచ్చి పరిగెడతాయి. వేట కుక్కల ఆరుపు ఆగిపోయింది. ఎందుకు వేట కుక్కల ఆరుపు ఆగిపోయింది అనే లోపల వేట కుక్కలు తోకాడించుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాయి. వాటి నోటిలో బాణాలు ఉన్నాయి. ఆ బాణాలు ఎలా ఉన్నాయంటే నెత్తురు చింతించలేదు ఆ బాణాలు, కానీ నోటిని ముసేసే బాణాలు. ఆశ్చర్యం వేసింది అర్జునుడికి. మిగతా వాళ్ళకి ఆశ్చర్యం వేయలేదు, నేను ఇలాంటి బాణాలు వేయలేను. వేట కుక్కలు ఆరుస్తూ ఉంటే తన ఏకాగ్రత భంగం అవుతుందని చెప్పి ఏకలవిడు ఏం చేశాడు అంటే బాణాలు వేశాడు. ఎలా బాణాలు వేశాడు అంటే వేట కుక్కల నోట్లోకి బాణాలు వెళ్ళాయి కానీ నిద్ర చెందలే. మరి ఇది ఎలా సంభవం? ద్రోణాచార్యుని నిలదీశాడు. మీరు చాలా గొప్ప విలువ కాడు అనుకున్నాను, మీరు ఎలా వేయగలరా? మరి ఎవడు వేశాడు? సరే పదపోదాం. సరే వెళ్ళారు. వెళ్తే ఏకలవిడు కదా, తర్వాత పట్టుకన వేలు కదా, వక్రీభవించినటువంటి పట్టుకన వేలు కదా. భారతీయ ఆధ్యాత్మిక రహస్యాలు తెలియని దద్దమ్మలు ఏకలవ్యుడి కథను చాలా వక్రంగా చిత్రీకరించారు. తర్వాత నేను చెప్తాను అసలు అసలు రహస్యం ఏంటో అందరూ. సరే ఏకలవ్యుడు తన పట్టుకన వేలు ఇచ్చేశాడు. అర్జునుడు స్వయముగా ద్రోణాచార్యుడు నేర్పటము కంటే ద్రోణాచార్యుడి యొక్క విగ్రహం ఎక్కువ ఫలితాలను ఇస్తుంది. అందుకే మన శాస్త్రాలలో కూడా చెప్పబడింది, రాముడు కంటే రామనామము గొప్పది, కృష్ణుడు కంటే కృష్ణనామము గొప్పది, సాయి కంటే సాయి రామనామము గొప్పది. ఆయన విగ్రహం ముందు మీరు పొందేటటువంటి చమత్కారాలు, ఏకలవ్యుడు పొందిన చమత్కారాలే అదొక సైన్స్, విగ్రహం యొక్క సైన్స్, ఐడల్ వర్షిప్ యొక్క సైన్స్. ఎలాగ పొందవచ్చో ఆ శరీరము బతికి ఉండగా చేయలేనటువంటి అనేక పనులు ఆ శరీరం యొక్క మూర్తి చేయగలదు. ఐడల్ వర్షిప్ అది అంటే ఈ దేవాలయాలలో పెట్టినటువంటి ఐడల్ వర్షిప్ తీర్థం కావాలి. తీర్థం అంటే ఏంటో అర్థమైనా సిలబస్ కావాలి. ఆ సిలబస్ ఎక్కడి నుంచి వస్తుంది? సాయిబాబా టెంపుల్కి వెళ్లే వాళ్ళందరూ ఎప్పుడో ఒకసారి ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు? షిరిడి వెళ్ళాలనుకుంటారు. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నటువంటి వాళ్ళు ఎప్పుడో అప్పుడు ఎక్కడికి వెళ్తారు? తిరుమల వెళ్లాల్సిందే కదా. బౌద్ధులందరూ ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు? క్రిస్టియన్స్ అందరూ ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు? ముస్లిమ్స్ అందరూ ఎక్కడికి వెళ్ళాలనుకుంటారో అది తీర్థం. హజ్కి వెళ్ళాలని వాళ్ళు అనుకుంటారు, అది తీర్థం. భావం అర్థమైందా తీర్థం అంటే ఏంటో? అంటే ఎక్కడ అయితే ఈ ఆధ్యాత్మిక చేతనత్వము రూపు దాల్చిందో, ఒక మానవాకృతిని దాల్చిందో, అది చాలా 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 ప్రముఖ స్థానం అవుతుంది. అంతేత రామభక్తులందరూ ఎక్కడికి వెళ్ళాలి? అయోధ్యకు వెళ్ళాలని ఖచ్చితంగా కోరుకుంటారు. కృష్ణ భక్తులందరూ ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటారు? మధుర బృందావనానికి వెళ్ళి తీరాలి. వెళ్ళగలరా వెళ్ళలేరా అది వేరే విషయం, కానీ లోపల మాత్రము వాళ్ళు నిజంగా కృష్ణ భక్తులు అయ్యంటే, అంటే కృష్ణ విగ్రహ దర్శనము రోజు చేస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మధురకు బృందావనానికి వెళ్ళి తీరాలి. అలాగే ఏ డిగ్రీ కాలేజీలో అయినా డిగ్రీ తెచ్చుకున్నా వాడికి ఏ తీర్థం నుంచి డిగ్రీ వస్తుంది? ఆంధ్ర యూనివర్సిటీ అనే తీర్థం నుంచో, నాగార్జున యూనివర్సిటీ అనే తీర్థం నుంచో, ఢిల్లీ యూనివర్సిటీ అనేటటువంటి తీర్థం నుంచో. అంటే తీర్థము అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా, క్రిస్టలైజ్డ్ నాలెడ్జ్. అంటే మొత్తం ఆంధ్ర యూనివర్సిటీ అనే మాట మనం అనగానే మన ఉద్దేశం ఏంటి? మొత్తం విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి జ్ఞాన సంపద ఆ తీర్థాన్ని మనం స్వీకరిస్తాం. అంటే ఆ తీర్థాన్ని స్వీకరించే ముందు ఏం చేయాలో ఇప్పుడు అర్థమైందా మీకు? మీరు ఊహించగలిగిన కామన్ సెన్స్ ప్రదక్షిణలు చేశారు. ఇప్పుడు మీరేం తీసుకోవాలి? తీర్థం తీసుకోవాలి. తీర్థం అంటే ఏం చెప్పాను నేను? ఏ రూపాన్ని ఒకే మీరు చూస్తున్నారో ఆ రూపం ఎక్కడ ఆవిర్భవించిందో అక్కడ. అంతే కదా, కృష్ణుడు మధురలో ఆవిర్భవించాడు, రాముడు అయోధ్యలో ఆవిర్భవించాడు, క్రైస్త ఫలానా చోట ఆవిర్భవించాడు, మొహమ్మద్ ఫలానా చోట ఆవిర్భవించాడు, బుద్ధుడు ఫలానా చోట ఆవిర్భవించాడు, ఆ మతానుయాయులందరినీ కూడా ఆ స్థలానికి ఖచ్చితంగా వెళ్తారు అని తీర్థం. మరి తీర్థం ఎలా మీకు ఇప్పుడు అంటే మీరు ఏం చేస్తున్నారు, తీర్థం అంటే ఏ విగ్రహాన్ని మీరు పూజిస్తున్నారు, ఆ విగ్రహాన్ని కడిగినటువంటి నీరే కదా తీర్థము. శివలింగం అంటే శివలింగాన్ని కడుగుతాం, ఏదో సాయి అయితే సాయి స్వరూపాన్ని కడుగుతాం, అది తీర్థం అంటాము. ఇందాక నేను ఏం చెప్పాను మీకు, విగ్రహము ఐడియల్స్ ఐడియాస్ నుంచి ఆవిర్భవిస్తుంది. ఐడియాస్ ఐడియల్స్ ఐడియల్. అంచేత మీరు దేవాలయానికి వెళ్ళిపోయి తిరిగి వచ్చేయటం కాదు, ఇంత ₹2 దర్శనం ఇచ్చేసి అక్కడ కూర్చోవాలి, కూర్చుని చేయాలి ఆ విగ్రహాన్ని దర్శించాలి. మీరు ఆ విగ్రహాన్ని మీ గుర్రంలోకి దింపుకోవాలి. ఆ విగ్రహమే కదా ఏకలవ్యుడికి మొత్తము ధనుర్విద్య నేర్పగలిగితే, మరి ఆ విగ్రహము తను ఏ ఆదర్శానికి జీవించిందో ఆ ఆదర్శాన్ని మీకు ఇస్తుంది. అంటే ఆ విగ్రహము ఐడల్ దేనికి మూర్తి భవించింది, ఐడియల్స్ యొక్క మూర్తి భవించడం. చేత రాముడు ఎవడు అంటే రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు యొక్క స్వరూపం ఏమిటి అంటే ధర్మమే విగ్రహం దాల్చింది అంటే రాముడు. అంచేత రాముడి యొక్క రూపాన్ని మీరు ఎలా దర్శనం చేసుకోవాలి, అది ఎదురకుండా మూర్తి భరించి ఉంటుంది మీ ముందు. మీరు ప్రదక్షిణ చేసుకున్న తర్వాత పూజారి జ్యోతి వెలిగిస్తాడు, ఆర్తి వెలిగిస్తాడు. ఆ ఆర్తి వెలుతుల్లో మీరు చూడాలి ఆ విగ్రహం. చూసిన తర్వాత మీరు బయటకు వచ్చి ఏదో ఒక స్తంభం దగ్గర కూర్చుని నేల మీద కూర్చోవచ్చు. మీ చేతిలో ఏముందని వల్ల సర్భాసనం. మీ పిల్లవాడు స్కూల్కి వెళ్ళడానికి ఇంత బ్యాగ్ మోసుకు వెళ్తాడు కదా, మరి మీరు ఇంత పెద్దవాడు కదా ఓ ధర్మాసనం మోసుకు వెళ్ళలేదే. ఓ స్తంభం దగ్గర కూర్చుని ఆ ఆర్తిలో మీరు చూసినటువంటి రూపాన్ని ఊహించుకోండి. ఓ 20 నిమిషాల పాటు కూర్చోండి, ఖచ్చితంగా 20 నిమిషాల పాటు కూర్చోవాలి. రిజల్ట్స్ రావాలంటే మీరు ఇది చేయాలి. దేవాలయాలు మళ్ళీ తన పాత శక్తిని సంతరించుకోవాలి అంటే ఈ కార్యక్రమాన్ని మీరు ఇమీడియట్గా మొదలెట్టేయాలి. మేము ఇంట్లో కూర్చొని చేస్తామండి, మీ పిల్లవాడిని ఇంట్లో కూర్చోబెట్టి చదివిస్తే ఇంట్లో కూర్చొని దేవతార్థన చేసుకోండి. మీ పిల్లవాడిని భౌతిక విద్య నేర్పడానికి మీరు గంటల గంటల స్కూలుకి పంపిస్తూ దేవాలయంలో నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఎందుకు పనికిరాని అంటే మీ అత్తె ఇళ్లలో మీరు ఎలా నేర్చుకోగలరు, అసంభవం అని దయచేసి దానికి స్వస్తి చెప్పండి. నేను చాలామందికి చెప్పాను, నాకు మరి మా ఇంట్లో దేవతలు నేను విశ్వరి పారాయణం చేశాను. ఎందుకు ఆ దేవతలు ఏం చేసుకుంటారు, ఆ దేవతలు వాటిలో ప్రాణం ఉందా ఏమైనా ఉందా, ఏముంటారు అందులో. ఓ అందమైనటువంటి కొన్ని చిరంజీవి ఫ్యాన్సీ చిరంజీవి పెట్టుకుంటే మీరు రాముడి విగ్రహాన్ని పెట్టుకున్నారు. మీ చిరంజీవి ఫ్యాన్సీ మీకు ఏమీ తేడా లేదు. ఆధ్యాత్మికత పేరుతో వేషాలు వేస్తూ వచ్చాం మనం, ఆ వేషాలు ఇప్పుడైనా ఆపుతాం. దేవాలయాలకి వెళ్ళి ప్రదక్షిణ చేసుకున్న తర్వాత ఆర్తి చేసుకుని పూజారి చేత ఆ మూర్తిని మీరు ఖచ్చితంగా గమనించండి. ఆ మూర్తిని మీరు మీ ఊహలో పెట్టుకోవాలి. అప్పుడు రిజల్ట్స్ ఇస్తాడు ఆ దేవుడు. హనుమంతుడి యొక్క రాముడు బతికున్నప్పుడు కూడా ఎక్కడున్నాడు అంటే హనుమంతుడు హృదయంలో ఉన్నాడు. కథ తెలుసు కదా మీకు, ఇంకేత దేవాలయంలోకి వెళ్ళి ఆ దేవుణ్ణి మీ హృదయంలో దింపుకోకుండా వస్తే ఏం లాభం. విద్యను బుర్రలో దింపుకోవాలి, దేవుడును హృదయంలో దింపుకోవాలని మనకి తెలియదు. బీకాన్ చదువుతున్నాడు పిల్లవాడు, పరీక్ష రాసి వచ్చాడు, ఏదో మీరు క్వశ్చన్ వేశారు కామర్స్లో, ఉండండి కాలేజీకి వెళ్ళి అడుగుస్తానంటాడా లేకపోతే వాడి బుర్రలో ఉన్న నాలెడ్జ్తో చెప్తాడా. అంటే నాలెడ్జ్ మీరు ఎన్ని సంవత్సరాలు కాలేజీకి వెళ్ళినా ఏం వెళ్ళినా కాలేజీలో ఉండదు. ఆ విద్య ఎంఎస్సీయో బిఎస్సీయో ఇంజనీరింగో మెడిసినో ఎక్కడుంటుంది, బ్రెయిన్ ఉంటుంది. దేవుడు ఎక్కడుండాలి, హృదయంలో. హృదయంలో ఎలా ఉంచుకోవాలి దేవుణ్ణి, దయ లేనటువంటి వ్యక్తిని ఏమని అంటాం మనం? హృదయ హీనుడు అంటావా, బుర్రహీనుడు అంటావా? దయ లేదు ఒకటి, కరుణ లేదు, వాడికి హృదయహీనుడు అంటావా మనం, లేకపోతే బుద్ధిహీనుడు అంటావా? భావ అర్థమవుతుందా? అంచేత ఈ సుకోమలమైనటువంటి గుణాలు ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తాయి? బుర్ర నుంచి కాదు, హృదయం నుంచి ఆవిర్భవిస్తాయి. అంచేత ఈ సుకోమలమైనటువంటి దైవీతత్వం ఎక్కడి నుంచి ఆవిర్భవించాలి అంటే మీ హృదయం నుంచి ఆవిర్భవించాలి. బుర్రలో ఎలాగైతే మీరు ఎడ్యుకేషన్ నింపుకోగలుగుతున్నారో మీ హృదయంలో దైవీతత్వాన్ని నింపుకోవచ్చు అని మనకి మర్చిపోయాం. హృదయహీనులం అయిపోయాం మనం. దయా, కరుణ, మమత ఇవన్నీ కూడా దైవీ గుణాలు. ఎందుకంటే మన ఆధునిక జీవిత విధానంలో హృదయాన్ని ఉపయోగించుకునేటటువంటి పరిస్థితే రావటం లేదు. అంతేత ఈ మొత్తము ఆధ్యాత్మిక విద్య యొక్క కేంద్రం ఏమిటి అంటే మీ హృదయం. దాన్ని గర్భగుడి అంటాం. అంతేత దేవాలయంలో ఉన్నటువంటి గర్భగుడి ఎక్కడ ఉన్నది అంటే మన హృదయంలో ఉన్నది. మంత్రపుష్పంలో అది చెప్తాడు, అది విద్యుల్లేఖేవ భాస్వత. ఒక విద్యుల్లేఖ ఎలా నిలుస్తూ ఉంటుందో అలాగే ఇక్కడ ఖచ్చితంగా నీ హృదయంలో మెరుస్తూ ఉంటుంది. డాక్టర్లు ఆ పాయింట్ని పట్టుకుంటారు, కానీ అది హృదయానికి సంబంధించినటువంటి ఆ దైవీతత్వం యొక్క కేంద్రమని ఇంకా వాడు గుర్తించలేదు దాన్ని. కానీ హృదయం ఎప్పుడైతే కరెక్ట్గా పనిచేయదో పేస్ మేకర్ అని ఒకటి అమరుస్తారు వాళ్ళు. అక్కడ ఒక ఎలక్ట్రికల్ పని అది హృదయంలోనే పెడతారు. ఇంకేత హృదయాన్ని ఉపయోగించుకోవటం నేర్చుకునేటటువంటి విద్య దేవాలయాల్లో మనం నేర్చుకుంటున్నాము. 20 నిమిషాల పాటు దీనికి దేవాలయంలో చేసుకోవాలి. మరి ఎలా చేసుకోవాలి దానికి? అక్కడ భగవద్గీత మనకి ఉపయోగపడుతుంది. ఇవాళ నేను చెప్పేటటువంటిది మీ కోరికలన్నీ తీర్చేటటువంటి ఒక సాధన చెప్తున్నాను. ఎందుకంటే మన ఆధ్యాత్మిక విద్య అంత గొప్ప విద్య, ఒక్కసారి వింటే చాలు, ఈ ఒక్కటి మీరు జీవితాంతం ప్రాక్టీస్ చేస్తున్నా మీకు ఏ విధమైనటువంటి లోపము ఉండదు. ఏం చెప్తుంది భగవద్గీత? నువ్వు కూర్చునే విధానం ఎలా ఉండాలి? భారతీయ జీవిత విధానము, భారతీయ జీన్, భారతీయ శరీరంలో ఉన్నటువంటి అతి గొప్పతనం ఏంటి అంటే ఆసనాలు మన ఒక్కళ్ళవే వేయగలవు. మిగతా వాళ్ళని విదేశీ మోకాలు వంచమనని చూద్దాం. మనకి చాలామందికి ఇప్పుడు మోకాలు వండటం లేదు అనుకోండి. పద్మాసనం వేయడం చాలా ఇంపార్టెంట్. హృదయంలోకి మీరు వెళ్ళాలి అంటే, హృదయ పద్మములోకి వెళ్ళాలి అనుకుంటే, హృదయంలో ఉన్నటువంటి ఆ సుకోమలమైనటువంటి భావాలు పుష్పించాలి అనుకుంటే మీరు పద్మాసనంలోనే కూర్చోవాలి, తప్పదు. చేత ఇది కాస్త ప్రాక్టీస్ చేసుకోండి 6 నెలలు, తర్వాత మీరు నా మాట వింటారో వినరో పర్వాలేదు, కానీ ఇది మాత్రం మీరు ఆచరిస్తే మీ జీవితాలు ధన్యమైపోతాయి. అన్ని ఆసనాలు వేయక్కర్లే. ఒక పద్మాసనం మీరు మాత్రం చేసుకుని రోజుకి పొద్దున్న 20 నిమిషాలు, సాయంత్రం 20 నిమిషాలు కూర్చోగలిగితే ఏమవుతుంది? భగవంతుడు నీలో అవతరిస్తాడు. అది శాస్త్రము. ఆసనాల యొక్క గొప్పతనం అది. ఒక ఆఫీసులో క్లర్క్ ఆసనం ఉంటుంది, అంటే క్లర్క్ కూర్చునే సీట్ ఉంటుంది. ఇంకోటి వాచ్మెన్ కూర్చునేటటువంటి సీట్ ఉంటుంది. ఇంకోటి డైరెక్టర్ కూర్చునేటటువంటి సీట్ ఉంటుంది. ఇంకోటి MD కూర్చునేటటువంటి సీట్ ఉంటుంది. ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చుంటారో అన్నా కాదా? భావం అర్థమవుతుంది. చేత ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చుంటారు కనుక నువ్వు పద్మాసనం కనుక వేసి కూర్చుంటే పద్మాసనంలో కూర్చోగలిగేటటువంటి దేవత్వం నీలో కూర్చుంటుంది. పద్మాసనం అందుకే ఆకర్షిస్తుంది. MD ఎక్కడ కూర్చుంటాడు? తన సీట్లో కూర్చుంటాడు. చైర్మన్ ఎక్కడ కూర్చుంటాడు? తన సీట్లో కూర్చుంటాడు. నువ్వు పద్మాసనం వేయి, ఈ దేవతలు నీ దగ్గరికి వస్తాడు. ఇచ్చంటే అది వాళ్ళ సీట్ కనుక దాని పేరు అందుకు పద్మాసనం అనిపించే. చేత నువ్వు పద్మాసనం వేయనండి రాదండి, నేనేం చేయలేనండి. ఇఫ్ అనేటటువంటి దానికి ఏం లేదు. నా డయాబెటీస్ ఉందండి, ఆపరేషన్ చేయండి. డాక్టర్ ఏమంటాడు? ముందు డయాబెటీస్ తగ్గించుకో అంటాడు. తగ్గించుకోనండి, ఆపరేషన్ చేయనండి. ఇక్కడ అంటే కన్సెషన్స్ ఇచ్చి 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 భారత జాతిని సర్వనాశనం చేసి పెట్టారు సోకాడు గురువు. కనీసం నేను ఒక్కడినైనా గళమి విప్పి మీరు చేస్తున్నది తప్పు, ఆధ్యాత్మికతకి కష్టపడాలి. మామూలు విద్యకి మీరు ఎంత కష్టపడతారో ఆధ్యాత్మిక విద్యకు కూడా అంతే కష్టపడాలి. కన్సెషన్స్ అయినా ఇంకా ఎక్కువ కష్టపడాలి. అంచేత దేవాలయంలో ఆ విగ్రహాన్ని చూసిన తర్వాత మీరు ఏం ఆసనం వేసుకోవాలి? పద్మాసనం. ఇది మాకు నచ్చింది మాస్టర్. ఇందువల్ల అంటే నేను పద్మాసనం వేయలేను కనుక, ఈ గుణమంతా నేను పడలేను కనుక పిల్లలు పరీక్షలు ఏం చేస్తూ ఉంటారు? డ్రాప్ అవుట్. మొన్న భద్రాచలం అయినప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కొంతమంది నాకు పరిచయం. అందులో ఒక స్టూడెంట్ నన్ను అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా మాస్టర్, ఇప్పుడు నేను పరీక్ష డ్రాప్ అవుట్ అవుదాం అనుకుంటున్నాను, డ్రాప్ అవుట్ అయిపోతే తర్వాత నేను పరీక్ష రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయా? ఖచ్చితంగా రావాలని చెప్పారు. నీ బుర్రే డ్రాప్ అవుట్ కూడా భావం అర్థమవుతుందా? కానీ మన ఆలోచన విధానం ఎలా తగిలేట్టామో చూడండి. నా దగ్గరికి వచ్చి అడిగిన ప్రశ్న అది, నన్ను మీ కాలేజీకి వచ్చేసిన అడగమ్మా, పరీక్షలు తక్కువ మార్కులు వచ్చాయిక, నేను ఈ సంవత్సరం ఇప్పుడు ఏదో పరీక్షలు ఉన్నట్టున్నా, ఇప్పుడు నేను డ్రాప్అవుట్ అయిపోతాను మాస్టర్. డ్రాప్అవుట్ అయిపోతే నెక్స్ట్ పరీక్షలో మార్కులు బాగా వస్తాయా అది నేను చెప్పాలి. ఎవరు చెప్పాలి అది? నీ చదువు చెప్తుంది. నువ్వు బాగా చదివితే బాగా మార్కులు వస్తాయి. గురువు ఏం చేస్తాను ఇక్కడ? భలే విచిత్రంగా అడుగుతూ ఉంటారు గురువులు అంటే అలా ఇచ్చారు. ఒక్కళ్ళు వచ్చి అడిగారు, మా గేదె తప్పిపోయిందండి, మా గేదె ఎప్పుడు ఉంటుందండి అని. ఏమోనమ్మా, అది వచ్చేటప్పుడు వస్తుంది. తర్వాత రెండో రోజు వచ్చి చెప్పింది, వచ్చేసింది గేదె అని. నాకు ఇంకా ఆశ్చర్యం భావం. అంటే ఆధ్యాత్మికత అంటే ఇది మన దృష్టిలో అంతే తప్ప ఒక ఆదర్శాలు, ఒక దైవీ గుణ సంపద అలవాటు చేసుకోవటం అసలు అది పోయింది. అసలు మన ఆలోచన విధానం నుంచి ఎగిపోయింది. అది మళ్ళీ మనం తీసుకురావాలి. ముఖ్యంగా పద్మాసనంలో ఉండేటువంటి చాలా గొప్పతనం ఏంటి అంటే, పద్మము ఒక సూర్యుడికి మాత్రమే స్పందిస్తుంది. సూర్యోదయం అవుతేనే అది వికసిస్తుంది, సూర్యకిరణాలకు అది స్పందిస్తుంది. అంతేత మన మానవ శరీరం కూడా సూర్యకిరణానికి స్పందిస్తుంది అన్నది మర్చిపోయాం మనం. ఆధ్యాత్మిక విద్యలో మన శరీరంలో 5 కోశాలు ఉంటాయని చెప్తూ ఉంటుంది ఆధ్యాత్మిక విద్య. ఒకటి స్థూల శరీరం, రెండవది ప్రాణమయ శరీరం, మూడవది మనోమయ శరీరం, నాలుగవది విజ్ఞానమయ శరీరం, 5వది ఆనందమయ శరీరం. అంటే ఆధ్యాత్మిక విద్య మనకు 5 శరీరాలు ఉంటుంది అని చెప్తాయి. మనకి అసలు ఈ భౌతిక శరీరం గురించి ఏమీ తెలియదు, ఇంకా ప్రాణమయ శరీరం గురించి ఏం చెప్తాం? కానీ ప్రాణమయ శరీరము సూర్యకిరణానికి స్పందిస్తుంది పద్మము వలె. అందువల్ల నువ్వు పద్మాసనంలో కూర్చోవాలి. సిద్ధి సాయి గురించి వింటున్నప్పుడు, సిద్ధి సాయి పేరు తెలుసుకున్నప్పుడు నాకు బలి పులకించ వస్తుంది. ఎందుకో తెలుసా? పద్మాసనంలో కూర్చోలేని వాళ్ళకి ఆయన ఒక విశేషమైనటువంటి విగ్రహాన్ని అందజేశారు. సిద్ధి సాయి విగ్రహం చెక్కినటువంటి శిల్పి సిద్ధి సాయిని చూడలేదు. తెలుసా కదా మీకు, సిద్ధి సాయిని ఆ శిల్పి చూడలేదు. ఆయనకు ఫోటోలు ఇచ్చారు ఏదో 2-3, ఆ ఇచ్చిన 2-3 ఫోటోలు క్లియర్గా లేవు. చాలా ప్రాణం తోకొచ్చింది శిల్పికి బాంబేలో. చెక్కాలి సిద్ధి సాయి. అప్పుడు సిద్ధి సాయి నన్ను ఇలా చెప్పు అని ఆ శిల్పికి చెప్పాడు. ఎలా చెప్పమన్నాడు? ఎడంకాలు కింద, కుడికాలు మోకాలు మీద, కుడికాలు యొక్క బొటకన వేలి మీద, ఎడమ చెయ్యి యొక్క మిడిల్ ఫింగర్, ఇటువైపు 2 వేళ్ళు, అటువైపు 2 వేళ్ళు, కుడి చెయ్యి. ఇది అర్ధ పద్మాసనం అని అర్థమైందని. పద్మాసనంలో ఏం చేస్తాం? కుడికాలు మడతపెట్టి ఎడంకాలు మీద వేస్తాం, అదే ఎడమ తొడ మీద వేస్తాం, ఎడంకాలు మడతపెట్టి కుడి తొడ మీద. ఆయనకు అర్థమైపోయింది బాబు, ఇంకా రాబోయేటటువంటి రోజుల్లో కాలు వంచలేనిటువంటి, తల వంచలేనిటువంటి వీరులు కాదు. ఎలాంటి వీరులు వస్తారు? కాలు మలవలేనిటువంటి వీరులు వస్తారు. అంచేత వాళ్ళు పద్మాసనం వేయలేరు కనుక కనీస అర్ధ పద్మాసనం అయినా వేయిద్దాం, కింద కూర్చోలేరు కనుక కుర్చీలో కూర్చోబెడదాం. గురువుల యొక్క ప్రేమ, గురువుల యొక్క ప్రతిజ్ఞ, గురువుల యొక్క అవగాహన సామర్థ్యం అర్థమవుతుందా మీకు? మనకి ఈ విజ్ఞానాన్ని అందజేయాలి. మరి ఈ విజ్ఞానాన్ని అందజేయటానికి పద్మాసనంలో కూర్చోలేము. అందువల్ల నాలుగు ఆర్తులు సాయిజీ అటెండ్ అయ్యేటటువంటి వాళ్ళకి ఆ లాభాలు ఎందుకు వస్తాయంటే అర్ధ పద్మాసనం చూస్తున్నారు వాళ్ళు రోజు. కానీ అర్ధ పద్మాసనంలో ఉన్నటువంటి సమాన వాయువు ఎలా ప్రవహింపజేయాలి, పిట్యూటరీ నుంచి పీనియల్ వరకు బొటకని వేలు మిడిల్ ఫింగర్స్ చూపించాడు. అంతేత దేవాలయాలు అనేది మీరు అనుకున్నట్టు ఏదో బొమ్మలు పెట్టడం కాదు, అక్కడ ఒక పెద్ద సైన్స్ ఎడిచింది అక్కడ, దాన్ని కూడా ఉపయోగించుకోవటం రాదు. చేత దేవాలయానికి, ఏ దేవాలయానికి వెళ్ళినా సరే, ఎప్పుడు ఏ దేవాలయానికి వెళ్ళినా సరే, మీరు ముందు పద్మాసనాన్ని కూర్చోవటం అలవాటు. నేచర్ క్యూర్ హాస్పిటల్కి 4 ఏళ్ల కిందకి వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు నాతో పాటు నా పక్క రూపులోనే జైపూర్ నుంచి ఒక ఇండస్ట్రియలిస్ట్ వచ్చాడు, పంజాబీ అతను, 6-4 అడుగులు లేదు, 210 కిలోల బరువు, దానికి వచ్చాడు. మీకేమేమి సార్ అన్నాడు. నాకు కొంచెం డయాబెటీస్ ఉందాయా, దాని గురించి వచ్చాను నేను. మరి నువ్వెందుకు వచ్చావయ్యా అన్నాడు. ఇంత విగ్రహం ఉంది, 60 ఏళ్ల వయస్సు, 210 కిలోల బరువు అంటే నేను లిస్ట్ చదువుతాడు అనుకున్నాను. డయాబెటీస్ ఉంది, బీపీ ఉంది, అది ఉంది, ఇది ఏ లిస్ట్ చదవలేదు. ఏమన్నంటే నా మోకాలు వంగటం లేదయ్యా, అన్ని మందులు వాడిస్తుంది ఆ మోకాలు. కాలు ఎంత ఉందో మీరు ఊహించవచ్చు కదా, 210 కేజీల బరువు ఉన్నటువంటి, 6-6 అడుగుల పొడుగు ఉన్నటువంటి వ్యక్తి కాలు ఎంత ఉంటుంది? ఒక కాలు ఇంత, ఒక కాలు ఇంత, హాస్యానికి అంటే నిజంగా ఇంత. మోకాలు ఎంత ఉంటుందో ఊహించుకోండి, మోకాల కింద భాగం స్తంభంలాగా ఎంత ఉంటుందో ఊహించుకోండి, ఆ కాలు ఏమవుతుంది? వంగట లేదు. అక్కడ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసింది ఏంటో తెలుసా? పద్మాసనం వేయాలి. వాడు తల బాగుతున్నాడు. నా మోకాలు వంగటం లేదు మొదలు అని నేను వస్తే పద్మాసనం వేయమంటే నువ్వు వేయాల్సిందే అన్నాడు. మొదటి రోజు జరిగిన ప్రహసనం చెప్తాను నేను. నాకు కాస్త పొద్దున్నే లేవటం అలవాటే కనుక వాళ్ళు 5:30కి 6:30కి వచ్చేయమంటే నేను వచ్చేసాను. ఈయన గారు రాలేదు. ఎవరు? ఈ మోకాలు ఉందని వీరుడు రాలేదు. మార్షల్స్ని పంపించారు. ఆయన్ని ఎలాగైనా తీసుకుని కదా ఎత్తగలరా. 4 వెళ్ళి ఆయన్ని పరిగెట్టించి లాక్కి వచ్చారు. ఆయన కుంటుకుంటూ వచ్చారు. 2-3 రోజులు అలాగే జరిగింది. వాళ్ళు అన్నది ఏంటో తెలుసా? 21 రోజులు మీరు ప్రయత్నం చేయండి, 22వ రోజు మీ కాలు ఒంగుతుంది, అది వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీ. మొదటి 3 రోజులు వాళ్ళు బాధ పెట్టి వాళ్ళని దర్శించారు. తర్వాత ఆయనకి నొప్పిగానే ఉంది కానీ వస్తూనే ఉన్నాడు. తమాషా ఏంటో తెలిస్తే 22వ రోజు పద్మాసనం వేయించాడు. ఎందుకు చెప్పాను అర్థమే లేదా? ఇంకా నేను పద్మాసనం వేయలేను. మీరు భలే చెప్పారుగా మాస్టర్, సాయి యొక్క అర్ధ పద్మాసనమే వేసుకుని చూస్తాను. మీ ఇష్టం అది. అర్ధ పద్మాసనం వేసుకుంటే అర్ధ పద్మాసనాలు దొరికితే వస్తాయి. ఇంచేత ఆరతి ఇచ్చాక, ప్రదక్షిణ పూర్తి చేసుకున్నాక దేవాలయంలో గర్భగుడిలో ఆ విగ్రహాన్ని చూసి మీరు అనువైన ప్లేస్లో ఎక్కడ వెనకొస్తుంది. రమణ మహర్షి చేసిన సాధన అదే. తన హృదయంలో ఆ అరుణాచలేశ్వరుని పట్టించాడు, బంధించి చేసుకున్నాడు. ఆయన జీవిత చరిత్ర మీద చదివితే అర్థమవుతుందండి. అలా కూర్చుంటిపోయినట్టే పద్మాసనం. ఇంకా తిండి లేదు, తిప్పలు లేదు, నేను ఇంకా ఎవడో బలవంతంగా తిరిగితే తప్ప అలాగే ప్రాణాలు ఇచ్చేసేవాడు. అంతేత మీరంతా గంభీరమైనటువంటి సాధన చేయకండి. మీరు ఎంతసేపు కూర్చోవాలి? 20 నిమిషాలు కూర్చోవాలి. ఆ రూపాన్ని హృదయంలో చూసుకోండి. ఏ స్థితిలో చూసుకోవాలి? సమంకాయ శిరోగ్రీవం ధారయం అచలం స్థిర సంప్రేక్ష నాస్తికాగ్రత్వం దిశ్యా నవలోకే. కళ్ళు మూసుకుంటుంది. ఎలా మీరు కిందకి తీరు? కనీసం నేను ఉన్నప్పుడైనా చేసుకుంటే మంచిది కదా. కుర్చీలో కూర్చున్న వాళ్ళు కిందకి వచ్చి కూర్చోగలిగితే కూర్చోండి, మోకాళ్ళు ఎక్కువ వాళ్ళు మాత్రము ఏం చేయాలి, సాయిని గుర్తు చేసుకుని సాయి పోజులో కూర్చోండి. చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి, మీ జీవితాలు మారిపోతాయి. దేవుణ్ణి మీ హృదయంలోకి తిప్పే సాధనే, కానీ పద్ధతిగా చేసుకోండి. కానీ మోకాళ్ళు నిప్పున్నాయి మాస్టర్ చెప్పారు కదా అని గట్టిగా లాగించారనుకోండి, చాలా ప్రమాదము కామంతరం. జాగ్రత్తగా మీకున్న వీలు బట్టి పద్మాసనం ఇవాళ వేసుకోలేని వాళ్ళు అర్ధ పద్మాసనం వేసుకోండి, అంటే కుడికాలు ఎడమ తొడ మీద పెట్టుకుని కూర్చోండి, దాన్ని సుఖాసనం అంటాం. కుర్చీలో కూర్చున్న వాళ్ళు సాయిబాబా నిర్దేశం చేయండి. చూడండి మీ లెవెల్ ఎంత పెంచేశాను, ఇలాగా కుర్చీలో కూర్చున్నా ఈ వేదికలు ఉండాలి. ఇవంతా కూడా చాలా విచిత్రమైనటువంటి పార్ట్స్ మన బాడీ. మొత్తము గురువు యొక్క శక్తి పాదాలలో ఉంది, అదే శక్తి మీ పాదాలలో ఉంది. గురు పాదాలలో ఏ శక్తి ఉన్నదో అదే శక్తి మీలో ఉంది, నేర్చుకోవాలి. కానీ తర్వాత చెప్తాను నేను, ముందు మీరు పద్మాసనం వేసుకోవటానికి ట్రై చేయండి. పద్మాసనం వేసేది వాళ్ళు కుడికాలు మీద ఎడం చోడ మీద కుడికాలు పెట్టి ఎడం కాలు కింద పెట్టేసుకోండి. మామూలు సుఖాసనం మనం ఎలా కూర్చుంటున్నామో అలా. ఇంకా కాస్త సీరియస్గా దీన్ని ప్రాక్టీస్ చేసుకోండి, ఇదే మీ జీవితాన్ని మార్చేస్తుంది. మెల్లిగా సమం కాయ శిరోగ్రీవం, ఇది భగవద్గీతలో 6వ అధ్యాయంలోని 1 శ్లోకం. సమం కాయ శిరోగ్రీవం, శిరస్సు గ్రీవ మొండెము శ్రేయీతిగా ఉండాలి. స్ట్రైట్గా పెట్టుకోండి, పొజిషన్ చూసుకోండి. మీ శారీరక స్థితి ఎలా ఉంచుకోవాలి అంటే, యాజ్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ అప్, మీ వెన్నుపూస కింద భాగంలో బరువు పడకూడదు, పైకి లేపండి. పిల్లకి తాడు పెట్టుకుని లేపినట్టు యాజ్ ఇఫ్ యు ఆర్ బీయింగ్ పుష్డ్ అప్, అది నిరంతరం ఆ ఫీలింగ్ ఉండాలి. ఇలా అయిపోవటం కాదు, లేవరు కానీ ఈ పిలక పట్టుకున్నవాడు పైకి లేపుతోందండి. కళ్ళు మూసేసుకోండి, చేతులు చిన్ముద్రలో అయినా పెట్టుకోవచ్చు, ధ్యాన ముద్రలో అయినా పెట్టుకోవచ్చు. చిన్ముద్ర అంటే ఒకసారి కళ్ళు తెరవండి. చిన్ముద్ర అంటే చూపుడు వేలు బొట్టగల వేలు కలిసి ఉన్నదాన్ని చిన్ముద్ర లేక జ్ఞానముద్ర అంటాం. ఇలా పెడితే జ్ఞానముద్ర, ఇలా పెడితే చిన్ముద్ర. ఇది జ్ఞానముద్ర. లేదు ఎడమ అరిచేతిలో కుడి అరిచేయ పెట్టి ఒడిలో ఫ్రీగా ఉంచుకుంటాం, ఇది ధ్యానముద్ర. మీకు ఏ ముద్ర నచ్చితే ఆ ముద్ర ప్రాక్టీస్ చేసుకోండి. కళ్ళు మూసేసుకోండి. ఇంకా చెప్పింది వింటూ ఉండాలంటే నేను సమం కాయశిరో గ్రీవం, మీ భుజాలు వెడల్పు చేసుకోండి, కొంచెం వెనక్కి వంచండి, కొంచెం మరి విరగది ఎక్కర్లేదు కానీ ఓపెన్ షోల్డర్, మెడ స్ట్రెచ్ చేసుకోండి. ఆ వెన్నుపూస నిటారుగా 33 ఎముకలు ఉంటాయి మన వెన్నుపూసలు. 33 కోట్ల దేవతలు అంటే ఈ వెన్నుపూసే. కోట్ల అంటే వెరైటీ అని కూడా అర్థం ఉంది. మనకి ఎలాగైతే 33 రకాల ఎముకలు ఉన్నాయో దేవతాశక్తులు కూడా 33 రకాలు ఉన్నాయి. ఆ మొత్తము దేవతాశక్తుంది, అలా గమనించుకోండి. శిరస్సు
ఈ దేవాలయంలో హృదయము గర్భగుడి కుమారి తీసుకోకల్లే మీరే కనుక ఆ మూలాధారం నుంచి ఆ వెన్నుపూస కోకిక్స్ అనేటటువంటి ఎముక దగ్గర నుంచి ఆ నాలుగు ఎముకలు ఐదు ఎముకలు లంబాల్లో ఉండేటటువంటి నాలుగు ఎముకలు థొరాక్స్ లో ఉండేటటువంటి 12 ఎముకలు మెడ దగ్గర ఉండేటటువంటి 7 ఎముకలు వాటిని ఒకదాని మీద ఒకటి ప్రెషరైజ్ అవ్వకుండా పైకి లేపండి. దీన్నే బ్రహ్మదండము అంటాం. ఇది మొదటి అకాల మృత్యుహరణ యాక్సిడెంట్ జరగ ఒక తీర్థం తీసుకునేటువంటి వ్యక్తి డిఫరెంట్ యూనిట్స్ గా డివైడ్ అయిపోండి. అందరూ ఒక చోటికి రాలేరు, నేను వచ్చినప్పుడు వస్తారు, కానీ లేకపోతే ఏం చేస్తారు, సిడీలు ఉన్నాయి, వెబ్ కనెక్షన్స్ ఉన్నాయి, మిషన్ ఆర్కే డాట్ కామ్ అని ఉంది వెబ్సైట్. అందులో ఏ రోజు నేను చెప్పింది ఆ రోజు అక్కడ వెళ్ళిపోతారా, ఏ రోజు సార్ మీకు అక్కడ కనిపిస్తుంది వెబ్సైట్ అండి. కానీ నాకు అంతా వచ్చిన నేను చెప్తాను, నేను ఒకసారి పండుగ కలిసి ఎక్స్పెరిమెంట్ చేస్తాను. ప్రాణశక్తి యొక్క లింక్ మన శరీరంలో ప్రాణమయ కోశం ద్వారా వస్తుంది. దీన్ని మనము అన్నమయ కోశము అంటాం, లేకపోతే స్థూల శరీరము అంటాం. ఈ స్థూల శరీరం ఇంపార్టెంట్ కాదు, ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్రాణమయ శరీరం, ప్రాణమయ కోశం. దీనిని మన విదేశీ శాస్త్రజ్ఞులు ముఖ్యంగా థియాసఫిస్ట్ ఏం చెప్పారు అంటే ఈథరిక్ డబుల్ అన్నారు. అంటే యాక్చువల్ గా ఈ అన్నమయ కోశం ఎలా ఉంటుందో ఆ ప్రాణమయ కోశం కూడా అలాగే ఉంటుంది, ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పొడుగుతో దీని మీద వ్యాపించి ఉంటుంది. ఆ ప్రాణమయ కోశం ఎలా ఉంటుందో మన భౌతిక శరీరం అలా ఉంటుంది. భౌతిక శరీరంలోకి ఆరోగ్యము పోగొట్టుకుని అనారోగ్య కణాలు రావడానికి కారణం ఏమిటి అంటే ఈ ప్రాణమయ కోశం గురించి మనకి అవగాహన లేకపోవట. దెబ్బ అక్కడ తింటున్నాం. ఈ ప్రాణమయ కోశాన్ని కనుక మనం ఒక షీల్డ్ లాగా ఉపయోగించుకోగలిగితే ఏ రోగము మన శరీరంలోకి రాదు, అది మన విశ్వసించేటటువంటి గ్యారెంటీ. ప్రాణశక్తి మీకు ఏం చేస్తుంది అంటే మీ శరీరానికి రోగం రానివ్వదు, ముసలితనము రానివ్వదు. ముసలితనం రానివ్వదు అంటే జుట్టు పండుదా మాస్టారు, జుట్టు పండిపోతుంది, శరీరంలో ముసలితనానికి వచ్చే లక్షణాలు అన్నీ వస్తాయి. కానీ సక్రియత ఉత్సాహము తగ్గదు. ఇప్పుడు 14 ఏళ్ళ వాళ్ళే ముసలాళ్ళు అయిపోయారు, నేను ఏదైనా అన్నాను అనుకోండి మాకు ఎక్కడ వస్తుంది మాస్టర్, అది కూడా చాలా ఆశపడుతూ చెప్తాను. వయసు ఎంత అంటే 14 ఏళ్ళు, ఏమయ్యా ఫస్ట్ క్లాస్ తెచ్చింది మాకే, కానీ క్లాస్ ఫస్ట్ తెచ్చుకుంటే నాకే ఇంకే యువకుడు అయ్యేవాళ్ళు. భావం అర్థమవుతుందా? యవ్వనము అనేటటువంటిది ఒక మానసిక స్థితి, మనం దాన్ని శరీరానికి ఆపాదన చేస్తాం, తప్పు అది. దాన్ని ఆ యవ్వనాన్ని మనం తిరిగి ఎలా పొందవచ్చు, వృద్ధాప్యరహితమైనటువంటి జీవితం ఎలా పొందవచ్చు అనేటటువంటి దానికి ప్రాణమయ కోశము చాలా చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. చాలా మందికి ప్రాణమయ కోశము అంటే ఏమిటో కొంచెం అవగాహన రాదు. మన శరీరంలో బ్లడ్ వెసల్స్ ఉన్నాయి, ఇది అందరికీ తెలుసు కదా. బ్లడ్ వెసల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి శరీరంలో? పెద్ద నెట్వర్క్ శిరస్సు నుంచి ప్రతి అంగములో ఈ వేడు చివరి దగ్గర నుంచి ఆ క్యాపిలరీ బ్లడ్ వెసల్స్ కంటికి కూడా కనిపించినటువంటి అతి సూక్ష్మమైనటువంటి ఆ రక్త ప్రసరణ నాళాలు శరీరం అంతా కూడా వ్యాపించి ఉన్నాయి, ఇది అందరికీ తెలుసు. రక్త నాళికలు ఎలాగైతే వ్యాపించి ఉన్నాయో దానికి డీటుగా దాని పక్కనే నర్వస్ ఎనర్జీ సిస్టమ్ కూడా ఉంది. బ్లడ్ వెసల్స్ ఎక్కడ ఉన్నాయో నర్వస్ వెసల్స్ అక్కడే ఉన్నాయి, నర్వ్స్ కూడా అక్కడే ఉన్నాయి. ఇది ఊహించగలరు కదా మీరు, ఒకసారి కళ్ళు మూసుకుని హృదయం నుంచి బ్లడ్ వెసల్స్ అంతా మీరు ఊహించగలరు కదా. ఈ బ్లడ్ వెసల్స్ అన్ని హృదయం నుంచి ఎలా వస్తున్నాయో మీ బ్రెయిన్ నుంచి నర్వ్స్ ఎలా వస్తున్నాయి, నర్వ్స్ వేరు బ్లడ్ వెసల్స్ వేరు, కానీ రెండు ప్యారలల్ గా ఉంటాయి. బ్లడ్ వెసల్ ఎక్కడ ఉంటుందో నర్వ్ అక్కడే ఉంటుంది, రెండు పక్క పక్కనే ఉంటాయి. ఆస్కెని అని అడిగితే ఏ డాక్టర్ నేను అడిగితే చెప్తాడు కరెక్టే, అది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. విచిత్రత ఏమిటో నేను చెప్పబోతున్నాను. నేను మీకు బ్లడ్ వెసల్స్ మీకు ఈ భావం అర్థం చేసుకోవాలి. బ్లడ్ వెసల్స్ ఉన్నాయి శరీరం నిండా, శరీరం నిండా ఉన్నటువంటి ఈ బ్లడ్ వెసల్స్ ఎలాగైతే శరీరం అంతా కూడా విస్తరించి ఉన్నాయో మనుషులు కాదు, అదేవిధంగా బ్రెయిన్ నుంచి నరాలు విస్తరించి ఉన్నాయి. అంచేత మీ శరీరంలో రెండు రకాలైనటువంటి వెబ్సైట్స్ ఉన్నాయి. వాట్ ఈజ్ బ్లడ్ వెసల్స్ యొక్క వెబ్? వెబ్ అంటే తెలుసు కదా, వెబ్ అంటే ఏంటి అంటే మన సాలిడ్ ఇంకొకటి గూడు కట్టుకుంది. అది ఎలాగైతే గూడు కట్టుకుందో అలాగే బ్లడ్ వెసల్స్ యొక్క ఒక వెబ్ మన శరీరం అంతా విస్తరించి ఉంది. దాని కేంద్రం ఏంటి? హృదయం. అదేవిధంగా నాడీ సముదాయం యొక్క ఒక వెబ్ ఉంది. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? బ్రెయిన్, బ్రెయిన్ నుంచి పాన్స్, మెడల్ ఆఫ్ లంగేట, దాని నుంచి స్పైనల్ కార్డ్, ఆ స్పైనల్ కార్డ్ నుంచి డిఫరెంట్ బాడీ పార్ట్స్కి సెన్సరీ అండ్ మోటార్ నెర్వ్స్ లాగా శరీరం అంతా కూడా ఈ నాడీ మండల వ్యవస్థ విస్తరించి ఉంటుంది. ఈ నాడీ మండల వ్యవస్థ ఏ విధంగా ఉంటే బ్లడ్ వెసల్స్ లో బ్లడ్ తిరుగుతూ ఉంటుందో, బ్లడ్ యొక్క ప్రవాహం వల్ల ఏ విధంగా ఉంటే బ్లడ్ వెసల్స్ బ్లడ్ ప్రవాహం ద్వారా స్థూల శరీరానికి ఆహారాన్ని అందజేస్తుందో, బ్లడ్ వెసల్స్ లో బ్లడ్ యొక్క ప్రవాహము ఈ స్థూల శరీరానికి ఆహారాన్ని అందజేస్తుంది, పనికిరాని వాటిని తీసేస్తుంది. కాస్త ఏ అనాటమీ డాక్టర్ని అడిగినా, అనాటమీ తెలిసిన మెడికల్ స్టూడెంట్ని అడిగినా చెప్పేస్తాడు, బయోకెమిస్ట్రీ స్టూడెంట్ని అడిగినా, అందులో ఉన్నటువంటి బొమ్మలు చూసినా మీకు అర్థమైపోతాయి బ్లడ్ వెసల్స్ ఆహారాన్ని ఎలా ఇస్తున్నాయి, ఆహారాన్ని ఎలా తీసేస్తున్నాయి. ఇక్కడ ఒక చిన్న విషయం తెలుసుకోండి, మొత్తము బ్లడ్ యొక్క ప్యూరిఫికేషన్ లంగ్స్ మీద ఆధారపడింది. ఇది అర్థం చేసుకోండి. యోగ విద్య ఇప్పుడున్నటువంటి డాక్టర్ల కంటే అనేక రెట్లు ముందు ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రేపు వీలవుతే నేను ఇంకా బాగా దాన్ని మీకు బొమ్మల ద్వారా చెప్పడానికి ట్రై చేస్తా, కానీ బొమ్మలే ఒక్కనే మీరు కాస్త ఏకాగ్రతగా వింటే అర్థమైపోతుంది. బ్లడ్ మన శరీరం అంతా తిరుగుతుంది, శరీరం నుంచి కార్బన్ డైఆక్సైడ్ లాగిస్తుంది. బ్లడ్ ఏం చేస్తుందంటే మన శరీరంలో టాక్సిన్స్ రూపంలో ఉన్నటువంటి మ్యాటర్ని లాగిస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ని లాగిస్తుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ లంగ్స్లోకి వెళ్తుంది. లంగ్స్లోకి వెళ్ళాక మనం గాలి పీల్చుకున్నాక బ్లడ్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేస్తుంది. వయా లంగ్స్ త్రూ నోస్, నోసు ద్వారా తీసుకో ముక్కు ద్వారా లోపలికి వెళ్ళినటువంటి గాలి ఆక్సిజన్ని బ్లడ్ కలుగుతుంది. మళ్ళీ సైకిల్ కంటిన్యూ. సంప్రేక్ష నాసికాగ్రంథం దిశ్యానవలోకయన్. మీరు కనుక కళ్ళు మూసుకుని నేను చెప్పినటువంటి ఆ ధ్యాన విధానాన్ని చూస్తే యూ కెన్ సీ దట్ ప్రాసెస్. ఏమవుతుంది ఈ ప్రాసెస్ లో? గాలి పీల్చుకున్నాం, ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అవుతుంది, దానివల్ల నీ బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ పోతున్నాయని సైన్స్ చెప్తుంది. మన ఋషులు ఏం చెప్తున్నారు అంటే ఆ గాలి ఐదు రకాలుగా విడిపింపబడుతోంది లంగ్స్ లో. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులుగా మనం పీల్చుకున్నటువంటి గాలి ఐదు భాగాలుగా విడిపోతుంది. మీరు తెలిస్తే తెలుస్తుంది, ఎడవైపు రెండు లోబ్స్ ఉంటాయి, కుడివైపు మూడు లోబ్స్ ఉంటాయి, కిందన హార్ట్. ఇది మన స్ట్రక్చర్. అంటే నువ్వు ఎప్పుడైతే గాలి పీల్చుకుంటున్నావో యాక్చువల్ గా నీ గాలి ఏమవ్వాలి? ఎడవైపు ఉన్నటువంటి రెండు లోబ్స్ నింపాలి, కుడివైపు ఉన్నటువంటి మూడు లోబ్స్ నింపాలి. మొత్తం ఎన్ని లోబ్స్ అయ్యాయి? ఐదు. ఈ ఐదు లోబ్స్ నింపాలి. మనం పీల్చుకుంటున్నటువంటి ఈనాడు గాలి ఐదు లోబ్స్కి వెళ్తుంది. సగం రోగానికి కారణం అది. అసలు ఏదైనా లోపుకి వెళ్తుందో లేదో నాకు డౌటే. అసలు ఇక్కడికి వచ్చి చేసుకున్నాను వేరు, ప్రాణశక్తి వేరు. క్యాప్సూల్ వేరు, క్యాప్సూల్ లో ఉన్న మందు వేరు. బ్లడ్ వెస్సల్ వేరు, బ్లడ్ వెస్సల్ లో ప్రవహిస్తున్న బ్లడ్ వేరు. న్యూరో ట్రాన్స్మిటర్స్ ద్వారా ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ వెళ్తాయి. బ్లడ్ వెసల్స్ చేయాలి, మీరు మళ్ళీ